సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూప జగదవనవిధౌ పాళినీ యా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్న విధిహరిగిరిచారాధితాలంకరోతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుటధ్వజం. పూర్వం ఒక రాక్షసుడు గాలవుడనే మునిని పట్టుకోబోగా విష్ణుచక్రం వాడి శిరస్సు ఖండించిందని నిన్న చెప్పుకున్నాం. వాడేం సామాన్యుడు కాదు, గంధర్వుడయ్యుండి కూడా ఆ రాక్షసుడు గంధర్వుడయ్యాడు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల గంధర్వుడు రాక్షసుడవడం, చక్రం వాడి తల నరకడం, దాంతో వాడికి శాప విముక్తి కలగడం, ఈ విశేష ఘట్టాలు నిన్న విన్నారు. ఇదంతా గాలవ తీర్థం అని పిలువబడింది ఆయన పేరు మీదుగా. అది యాక్చువల్గా ధర్మ పుష్కరిణి. ధర్మ పుష్కరిణి గాలవుడనే ముని పేరు మీదుగా కొంతమంది గాలవ తీర్థం అని కూడా పిలిచేవారన్నమాట. ఎప్పుడన్నా ఒక వ్యక్తి బాగా ప్రసిద్ధికి ఎక్కితే ఆయన పేరు కూడా పదే పదే ఉచ్చరిస్తాం. కాకపోతే ఇప్పుడు కలియుగం అయిపోవడం వల్ల ఇప్పుడు ఎంత గొప్ప ప్రసిద్ధికి ఎక్కినా ఆనాడు వ్యాసుడి కాలంలో లేడు కనుక వాడి పేరు పురాణంలోకి వెళ్ళదు. ఇప్పుడు ఒక 300 ఏళ్ల క్రితం ఎవరో ఒక ఆయన ఉన్నాడండి, చాలా గొప్పవాడు. ఆయన పేరు ఎక్కడన్నా పురాణంలో చూపించండి అంటే ఎలా చూపిస్తాం? ఈ మధ్యన ఇది ఒక కొత్త ప్రశ్న అండి. ఎక్కడైనా ఫలానా వాడి పేరు వేదాల్లో చూపించండి అంటే మీ తాతగారి పేరు వేదాల్లో ఎందుకు ఉంటుంది? మీరు ఇంత చేసి పుట్టింది అంత 200 ఏళ్ళు అవ్వలేదు. అలాగే కలియుగం తర్వాత ఇక వ్యాసుడు పురాణాలు రాయలేదు, వచ్చింది తెప్పలో. కాబట్టి రాసినంత వరకు ఆ కాలంలో ఉన్నవాళ్ళ చరిత్ర రాశారు. ఇప్పుడున్న కాలంలో ఉన్నవాళ్ళ చరిత్ర ఒకవేళ రాసినా ఏగతి రచయించరి అని సమకాలికులెవ్వరూ మెచ్చరెచ్చటం అని ఒక శాస్త్రం ఉంది. నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత బాగా రచించినా సమకాలికులు మెచ్చుకోరు. వీడి తర్వాత నెక్స్ట్ తరం అబ్బా ఆయన ఎంత బాగా రాశాడ్రా అంటారు. అది పోతన గారికి ఆ సమస్య వచ్చిందండి. తిక్కన గారి కాలంలోనూ ఆయన సమస్య పడ్డాడు. అష్టదిగ్గజాలు కూడా అలాగే ఇబ్బంది పడ్డారు. తెనాలి రామకృష్ణుడిని ఎంత ఏడిపించారండి. కాకపోతే శక్తి ఉంది, ప్రతిభ ఉంది కనుక వాళ్ళు శత్రువుల్ని చీల్చి చెండాడి తమ పాండిత్యంతో అందులోంచి బయటకు వచ్చారు. కాబట్టి ఎంత గొప్పవాడైనా సమకాలికులు మెచ్చరు. కృష్ణుడిని మెచ్చుకోలేదు. కృష్ణుడి కాలంలో దుర్యోధనుడు నోటికొచ్చినట్టు మాట్లాడాడు ఆయన పరమాత్మ తెలుసుకోలేక. పశుపాలుడని శిశుపాలుడు తిట్టాడు. కాబట్టి దాని గురించి పట్టించుకోక్కర్లేదు. కానీ ఇప్పుడు మీరు కూడా ఎక్కడైనా మంచి స్నానం చేసి పవిత్రులైతే మీ పేరు మీదుగా తీర్థం భవిష్యత్తులో ప్రసిద్ధికి ఎక్కువగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. అలా మీరు తరించిన క్షేత్రాలు ఉంటే వాటిని పుస్తకం రాద్దాం, మన తదనానంతరం పబ్లిష్ చేద్దాం. ఇప్పుడు పబ్లిష్ చేస్తే ఎవడో పెద్దగా పట్టించుకోడు కనుక, అంటే పుస్తకం ప్రింట్ చేసి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎందుకు చెబుతున్నానంటే, ఏ ముహూర్తంలో ఈ అశ్వత్థామ మనకి చర్చకు వచ్చాడో కానీ ఆయన మాత్రం మనం వదలటం లేదు. ఇప్పుడు ఇవాళ కూడా ఆయన గొడవే. స్కాంద పురాణంలో ఎన్నో పురాణం, స్కాంద పురాణం చాలా గొప్ప పురాణం కదా, 31వ అధ్యాయం స్కాంద పురాణంలో బ్రహ్మకండంలో ధనుష్కోటి ప్రశంస, అది 31వ అధ్యాయం. ఇది అశ్వత్థామ ఎలా శాప విముక్తి పొందాడు అని సౌనకాదులు సూతుడు అడిగారు. పురాణములలో అద్భుతమైన పురాణం స్కాంద పురాణం. అసలు స్కాంద పురాణమే చాలా పెద్దది, అందులో ఎన్నో విశేషాలు ఉంటాయి. ఏ మూల దొరకందైనా స్కాంద పురాణంలో దొరుకుతుంది. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కూర్మ స్కాంద పురాణములనే పురాణములలో ఈ స్కాంద పురాణం ఎన్నో ఖండములతో కూడినది. ఆ ఖండాలన్నీ వరుసగా చెప్పుకుంటున్నాం. మన అదృష్టవశాత్తు ఈ శారదాపీఠంలో ఇది చెప్పుకుంటూ ఉండగా అశ్వత్థామ గురించి చక్కని చర్చ వచ్చింది. దానివల్ల ఎన్నో లాభాలు, కొత్త కొత్త విషయాలు మీకు తెలిసాయి. ఇప్పుడు స్కాంద పురాణంలో బ్రహ్మఖండంలో రామేశ్వర మహాత్మ్య ఘట్టంలో ఇవాళ ధనుష్కోటి మహాత్మ్యం వస్తుంది. ఇదంతా 31వ అధ్యాయం. అశ్వత్థామ నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపాడు కదా, ద్రౌపదీయుల్ని, ధృష్టజ్యుమ్నుణ్ణి, శిఖండిని, ఇలా ఒకళ్ళని అందరినీ చంపి పారేశాడు. ఆ మహాపాపం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముని శాపానికి గురయ్యాడు. 3000 సంవత్సరాలు శరీరమంతా దుర్వాసన వస్తూ ఉండగా, నెత్తుటి వాసన వస్తూ ఉండగా నానాయాతన పడి తిరిగాడు. ఎవడైనా శాప విముక్తి పొందాలని అనుకుంటారు కదా, ఈ 3000 సంవత్సరాలు ఆయన పడిన బాధ అంతా కాదండి బాబు. శాపం అయిపోయాక, విముక్తి పొందాక అమ్మయ్య అనిపిస్తుంది. కానీ మనిషికి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం అనుభవించేవాడు తెలుస్తుంది. కర్మగాలి కొంతమంది ఏ దిక్కుమాలిన పూరియో తింటే, కడుపంతా నొప్పి వస్తే, గ్యాస్ ట్రబుల్ వస్తే, వాడు ఉపన్యాసం చెప్పలేక ఎంత యాతన పడుతున్నాడో అప్పుడు వాడికి తప్పవాడికి తెలుస్తుంది. అప్పుడు వాడే పడతాడు. తగ్గిపోయిన తర్వాత అయ్యో వాడికి వచ్చిందని వాడికి తెలియదు, మీకు తెలియదు. అలా ఒక్కోసారి ఏంటంటే యాతన అనుభవించేవాడికి తప్ప ఇంకెవాడికి తెలియదు. కోతిపుండు బ్రహ్మరాక్షసంలో సామెత ఉందిలేండి, కోతికి పుండు వస్తే కోతికి అప్పుడప్పుడు పుళ్ళు వస్తాయి. పాపం ఏ ముళ్ళో గుచ్చుకునో, ఇనప ముక్కలు గుచ్చుకునో, లేకపోతే అదే పిచ్చి పని చేసో పుండు తెచ్చుకుంటుంది. కోతికి పుండు వచ్చిందా చచ్చిపోయినట్టేది. ఎందుకని ఇది బ్రహ్మరాక్షసని ఎందుకన్నారో తెలుసా, కోతికి పుండు రాగానే తక్కిన కోతులన్నీ వచ్చి ఎలా ఉంది అని గోళ్ళు ఎట్టి అందులోకి వెలుగుతాయి. ఇప్పుడు దానికి బుధం మీద పుండు రాగానే ఆ పుండులో గోరెట్టి వాటి కెచ్చకెచ్చ భాషలో అడుగుతాయి అనమాట, ఎలా ఉంది అని. ఇలా అన్నీ వచ్చి అందులో వేళ్ళెట్టడం వల్ల ఏమవుతుందనమాట, ఆ పుండు ఎంత అయిపోయి చివరి చచ్చిపోతుందనమాట. అలాగే రోగం రావడం కంటే జనాలు వచ్చి ఎలా వచ్చింది ఇప్పుడు, ఎలా తగ్గింది అని వాడిని పొద్దున సందేహం నిద్రపోనివ్వరండి బాబు, ఇదొక్కడు ఆసుపత్రిలో ఈ చచ్చేవాడు ఎలాగో చస్తూ ఉంటాడు. ఈ అడిగే వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక మరింత చస్తాడనమాట. కాబట్టి అమ్మ బాబు ఎన్ని కష్టాలు ఉంటాయండి. అలా అశ్వత్థామకి ఒక పక్కన రోగం, శరీరం అంతా కంపు. ఈ కంపు ఏమో తనకి ఇంపైనా పక్కవాడికి ఇంపు కాదు, దుంప దిగుతుంది. అయినా అందరూ అడుగుతారట మధ్య మధ్యలో, ఏమండి అశ్వత్థామ గారు మీరు మహాపరాక్రమవంతులు, సాక్షాత్తు భారద్వాజులు, ద్రోణాచార్య పుత్రులు, మీకు ఈ కర్మ ఏమిటండి అని అడిగితే చెప్పలేక, నేను పాపం చేశానని చెప్పలేక అదొక గొడవ. ఈ బాధతో పాటు ఈ కంపు పడలేడు, రోగం తట్టుకోలేడు. చివరికి ఆయన తిరిగి 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 రేవా తీరానికి వెళ్ళాడు. ఆ రేవా తీరంలో మహానుభావులైన ఋషులు అసంఖ్యాకులు ఉన్నారు, ఒకరిద్దరు కాదు కొన్ని వేల మంది ఉన్నారు. అంతా కూడా వేదాలు చదువుకున్న వాళ్ళు, ఉపనిషత్తులు ఎరిగిన వాళ్ళు, పురాణములు ఎరిగిన వారు, ధర్మ సూక్ష్మములు ఎరిగిన వారు. వాళ్ళంతా పుణ్యకథలు చెప్పుకుంటూ ఉంటారట, పాపాత్ములు ఎలా పుణ్యాత్ములు అవుతారు, శాపం నుంచి ఎలా విముక్తి పొందుతారు, ఇటువంటి విశేషాలన్నీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే అశ్వత్థామ అక్కడికి వెళ్ళాడు. అతడు రావడంతో మునులు చిచ్చి పో అన్నారు. వాళ్ళకి యోగశక్తి ఉన్నది. ఆ యోగ బలం వల్ల అశ్వత్థామ చేసిన దుశ్చర్య వాళ్ళకి తెలుసు. పైగా కృష్ణుడు శపించడం, ఆ శాపం అవుగాక అని వ్యాసుడు కూడా దాన్ని సమర్థించడంతో అందరికీ తెలిసిపోయింది. అందుకని వాళ్ళు ఏమన్నారు, ఓయి ద్రౌణి, నువ్వు నిద్రపోతున్న వాళ్ళని చంపిన పాపాత్ముడివి, నిద్రపోతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని చంపకూడదని శాస్త్రం. అహరి జంతువుల్ని కూడా నిద్రపోతున్నప్పుడు చంపరు కిరాతకులు. అటువంటిది నువ్వు నిద్రపోతున్న వాళ్ళని క్రూరంగా చంపావు. నీలాంటి పాపాత్ముని ముఖం చూడడం కూడా పాపమే. నీ వల్ల మాకు పాపం వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో సంభాషిస్తే వాళ్ళు చెప్పారు 10,000 మంది బ్రాహ్మణుల్ని చంపిన పాపం వస్తుంది, పొమ్మన్నారు. పాపం వాడు ఖిన్నుడైపోయాడు. ఏమండి తప్పు చేశాను, నన్ను ఎవ్వరూ కనికరించరా రక్షించరా అంటే మా వల్ల కాదు పొమ్మన్నారటు వాడు. అందుకే ఒక్కోసారి మరీ మహాపాపం చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చెప్పలేరు. అప్పుడు అతడి చివరికి ఏడుస్తూ ఇక ఇది కాదు అనుకున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో ఏ మునీశ్వరుడు నాకు శాప విముక్తి కావలసిన మార్గం చెప్పడు. కృష్ణ పరమాత్ముడా అవతారం చాలించేశాడు. అప్పుడు కృష్ణుడు అవతారం చాలించాడు. కృష్ణుడు 125 ఏళ్ళేగా జీవించి వెళ్ళిపోయాడైనా. వీడు ఏకంగా 3,000 సంవత్సరాల రోగం అనుభవించాడు కదా. అందుకని కృష్ణుడు లేడు, ఆయన కాళ్ళ మీద పడదామంటే నేను చేసిన పాపాలు నన్ను పట్టుకున్నాయి. ఈ కష్టకాలంలో మహానుభావుడు సద్గురుడు ఒక్కడే రక్షించగలడు. ఎటువంటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఒక్క గురు కటాక్షం వల్ల మాత్రమే లభిస్తుంది. ఆ గురువు వ్యాసుడు మాత్రమే. వ్యాసుడు పుట్టిన పూర్ణిమనే గురు పూర్ణిమ అంటాం. అందుకని వ్యాసో నారాయణో హరిహి అన్నారు. అందుకని ఆయన్నే పట్టుకుందామని చివరికి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు. కాళ్ళ మీద పడిపోయాడు, భక్తితో నమస్కరించాడు. మహాత్మా, నా గురించి నీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఎప్పటికప్పుడు నన్ను సరిదిద్దిన వాడివి. కృష్ణుడిచ్చిన శాపం అనుభవించమని కృష్ణ శాపాన్ని సమర్థించిన వాడివి నువ్వు, అందుకే నీ దగ్గరకు వచ్చాను అని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. ఆ సమయంలో వ్యాసుడు బదరికాశ్రమంలో ఉన్నాడు. అండి బదరీవనంలో నరనారాయణాశ్రమం దగ్గర సరస్వతీ నది ఉంది కదా మానా, అక్కడున్నాడు. అక్కడ ఆయన కొండగుహలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అందుకని ఆ బదరి అరణ్యంలో ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్న మునీశ్వరుడి కాళ్ళ మీదే పడ్డాడనమాట. అప్పుడు ఆయన జాలిపడి, నాయన నువ్వంటే ద్వేషం లేదు, అయినా నిన్ను నేను భరించలేను. ఎందుకో తెలుసా, నువ్వు చేసిన పాపాల్లో అత్యంత ఘోరం నిద్రపోతున్న వాళ్ళని చంపడం. అందులో ద్రౌపదీ పుత్రులు ఎటువంటి వాళ్ళు, సాధువులు వాళ్ళు, మహానుభావులు. అటువంటి మహానుభావుల్ని అన్యాయంగా చంపేసావు కాబట్టి నిన్ను నేను రక్షించలేను. అసలు ముందు నా ఎదురుగుండా ఉండకు. నీ శరీరము నుంచి వస్తున్న ఈ దుర్వాసన, ఈ భయంకరమైన వాసన నేను తట్టుకోలేకపోతున్నాను పో అన్నాడు ఆయన. పైగా నీతో మాట్లాడితే నీ పాపం నాకు కూడా వస్తుందన్నాడు. అప్పుడు ఆయన ఇలా అందరూ నన్ను అసహించుకుంటారండి, అంటే జీవితంలో ఎప్పుడు ఎవడు తప్పు చేయడా, నేను కూడా ఏ కారణం చేతనో చేశాను తప్పు, ఆ తప్పుని ఈశ్వరుడు కూడా సమర్థించాడు కాబట్టి నాకు కత్తినిచ్చాడు, అయినా మీరందరూ నన్ను తెగదిట్టేస్తున్నారు, నాకు శాంతి లేదు, చాలా బాధపడిపోతున్నాను, రోగం ఒకెత్తు అభాండాలు ఒకెత్తు, దుష్కీర్తితో బ్రతకడం కూడా ఒక బ్రతికేనా. ఈ ప్రపంచంలో అపకీర్తి వచ్చిన తర్వాత వాడు బతికినా చచ్చినా ఒకటేటండో. అందుకని ఏమని చెప్పారు, ఒక్కసారి చెడ్డ పేరు వచ్చాక జ్ఞానులు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారు, అంత బాధ కలుగుతుంది. నేను చావలేను, ఎందుకంటే నేను చిరజీవిని, ఎక్కువ కాలం జీవించాలి. అందువల్ల నాకు ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పబోయే బాబు, నువ్వు సర్వజ్ఞుడివి అనగా అప్పుడు వ్యాసుడు కరిగాడు. ఏ తత్ పాపస్య శాంత్యర్థం ప్రాయశ్చిత్తం స్మృతౌ నహి తథాప్యుపాయం వక్ష్యామి తవైతద్దోషశాంతయే. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం స్మృతులలో లేదు. ఏ స్మృతి కూడా నిద్రపోతున్న వాళ్ళని చంపినటువంటి పాపాత్ములకి ప్రాయశ్చిత్త విధిని చెప్పలేదు. మరి ఎక్కడుంది అంటే, అదృష్టవశాత్తు మునులు ఒక గొప్ప విధిని చెప్పారు, అది నీకు చెబుతున్నాను విను. అంటే వేదములు ఉపనిషత్తులు మొదలైన వాటిల్లో లేని కూడా ఒక విధిని మహాత్ములైనటువంటి యోగులు మనకు అందించారు, అది నీకు చెబుతున్నాను. రామచంద్ర ప్రభువు చేత ప్రతిష్ఠింపబడిన రామేశ్వరం అనే ఒక జ్యోతిర్లింగం ఉన్నది. ఆ రామసేతు దగ్గర ధనుష్కోటి అనే ఒక తీర్థం ఉంది. ఆ ధనుష్కోటి కంటే గొప్ప పాతకనాశనమైన తీర్థం మరొకటి లేదు. ఒకనొకప్పుడు బలరాముడు బ్రహ్మహత్య చేశాడు, సూత్రుని చంపాడు. ఆయన పాపం కూడా చాలా వరకు కడిగింది అక్కడే. ఆ సేతుస్నానం చేసిన తర్వాత ధనుష్కోటిలో ఆయన పాపం చాలా వరకు తగ్గినట్టుగా మనం ఈ ధరలో ఆ నైమిషారణ్య మహాత్మ్యంలో చెప్పుకున్నాం. మార్కండేయ పురాణంలో కూడా మీరు విన్నారు, మార్కండేయ పురాణం అనే వాళ్ళకి అది తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడు నీకు అక్కడికే వెళ్ళమని చెబుతున్నాను. అస్థి పుణ్యతమం ద్రౌణే మహాపాతక నాశనం స్వర్గమోక్షప్రదం పుంసాం బ్రహ్మహత్యాదిశోధకం సర్వమంగళమాంగళ్యం సర్వాభీష్టప్రదాయకం. ఇక్కడి నుంచి వరసగా 104వ శ్లోకం నుంచి 109వ శ్లోకం వరకు ధనుష్కోటిలో స్నానం చేయటం వల్ల వచ్చేటటువంటి పుణ్యం, ఆ ధనుష్కోటి యొక్క మహాత్మ్యం, దాన్ని చాలా శ్రద్ధగా వినమని ద్రోణాచార్యపుత్రుడు ద్రోణికి అశ్వత్థామకి వ్యాసుడు చెప్పాడు. ఆ తీర్థం ఎటువంటిది? పుణ్యతమం. పుణ్యం ఇవ్వడంలో ఇంకంతకంటే గొప్పది మరొకటి లేదు. మహాపాతకాలను తొలగిస్తుంది. ఆ తీర్థం స్వర్గాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, బ్రహ్మహత్యాది పాపాలను తొలగిస్తుంది, సర్వ మంగళములను ప్రసాదిస్తుంది, అనుకున్న కోరికలు తీరుస్తుంది. పవిత్రాలలో కల్లా పవిత్రమైన తీర్థం, ఉత్తమ తీర్థాల్లో కల్లా ఉత్తమమైన తీర్థం అది. దుస్వప్న నాశనం, చెడ్డ కళ వస్తే ఆ కళ ఫలితాన్ని తొలగించి మంచి కళ ఫలితంగా మారుస్తుంది. మరి కొంతమందికి అదేం కర్మమో కానీ కళ్ళు మూసినా తెరిచినా ఎప్పుడో చేసిన పాత పాపాలన్నీ గుర్తుకొచ్చి నేను పాపాత్ముడేమో నరకానికి పోతానేమో అనేది ఒక భయం ఉంటుందండోయ్. అటువంటి వాళ్ళు ధనుష్కోటిలో స్నానం చేసినా లేక ఆ ధనుష్కోటిని తలుచుకున్నా ఇటువంటి పాపాలు పోతాయి. అందువల్ల ఎప్పుడన్నా మీకు పీడకలలు వచ్చినా, చెడ్డ కళలు వచ్చినా, లేదా చెడ్డ మీ కళ్ళ ముందు కనబడుతున్నా, మీకేదైనా ప్రమాదం వస్తుందేమో అని మనస్సుకి పదే పదే అశాంతి కలుగుతున్నా, వెంటనే ధనుష్కోటిలో స్నానం చేయండి, లేదా ధనుష్కోటిని పదే పదే తలుచుకోండి. తలుచుకోవటం వల్ల మహాభయంకరములైన ఈ దోషాలు పోతాయి, ఈ చెడ్డ కళల వల్ల వచ్చే ఫలితాలు, చెడ్డ ఫలితాలు పోతాయి, శుభ ఫలితాలు లభిస్తాయి, మహాపాపాలు ప్రక్షాళనమవుతాయి, రాబోయేటటువంటి అపశకునములు సుశకునములై పోతాయి. అది పుణ్యం పెంచుతుంది. నరక క్లేశ నాశనం, భయంకరమైన నరక కష్టాన్ని నాశనం చేస్తుంది. ఘోరమైన నరకమునకు వెళ్ళవలసిన వాడు కూడా ధనుష్కోటిలో స్నానం చేస్తే నరకమునకు వెళ్ళడుగాక వెళ్ళడుగాక వెళ్ళడు. అకాల మృత్యు శమనం, అకాలంలో వచ్చే మృత్యువును తొలగిస్తుంది. ఒక్కొక్క వ్యక్తికి 100 ఏళ్ళు ఆయువు ఉంటుందండి, కానీ కర్మగాలి వాడికి ఆయువు తొందరగా తీరిపోతుంది. కారణం వాడు చేసిన పాపం. దానికి ఉదాహరణకి చాలాసార్లు చెప్పాను కదా, దుర్యోధనాదులు ఇంకా 68 ఏళ్ళు బతకవలసిన వాడు ముందే చచ్చిపోయారు. నిజానికి దుర్యోధనుడు చచ్చిపోయే సమయానికి ఇంకా అతనికి ఆయువు ఎంత ఉంది? 68 ఏళ్ళు. 68 ఇయర్స్ ఇంకా బతకవలసిన వాడు చచ్చిపోయాడు. వాడికి మొత్తం ఆయువు 128 ఏళ్ళు రాశాట బ్రహ్మ. 128 ఏళ్లకు చావలసిన వాడు 61 ఏడు చచ్చిపోయాడు. చచ్చిపోవడానికి గల కారణం పంచాలి కబరి వికర్షణ మహాపాపక్షతాయుష్కులు అని భాగవతం చెబుతోంది. భాగవతంలో ప్రారంభంలోనే చెప్పారు, పంచాలీదేవి జుట్టు ముడిపట్టుకొని సభలోకి ఇడిపించారు, ఆవిడ చాలా బాధ పెట్టారు. ఆ దెబ్బకే కౌరవుల ఆయువు అంతా నశించిపోయింది, దెబ్బకి ఎగిరిపోయింది వాళ్ళ ఆయువు. రమ్మంటే రాలేదు ఆయువు, అందుకే అకాలంలో చచ్చారు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు వాళ్ళు, మూర్ఖులు. అదేం తప్పు కాదు అనుకున్నారట. కాబట్టి ఒక్కోసారి మనం చేసిన పాపాల వల్ల రోజు రోజుకి ఆయువు క్షీణిస్తుంది. ఈ క్షీణించిపోయిన ఆయువు తిరిగి వచ్చి అకాలంలో చచ్చిపోకుండా ఉండాలంటే పరమ పవిత్రమైన ధనుష్కోటిలో స్నానం చేయవలెను. దానివల్ల విజయవర్ధనం, విజయం పెరుగుతుంది. అంతకంతకి జయాన్ని పెంచుకుంటాం మనం, అపజయాలు రావు. దారిద్ర్యనాశనం పుంసాం, జీవులందరికీ దారిద్ర్యం తొలగిస్తుంది ఆ ధనుష్కోటి. ఆయుర్వర్ధన కారణం, ఆయువు కూడా పెరుగుతుంది. చిత్తశుద్ధినిస్తుంది, మనశ్శాంతినిస్తుంది. అంటే చెప్పాడు, చిత్తశుద్ధి ప్రదాం రోణాం శాంతి దాంత్యాది కారణం. మానవులకి మానసిక శుద్ధినిస్తుంది, శాంతినిస్తుంది, దాంతినిస్తుంది. నీవు ఆలస్యం చేయకుండా ధనుష్కోటికి వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చెయ్యి, ఈ భయంకర పాప విముక్తి అవుతుంది అనగానే ఆయనకి నమస్కారం చేసి మహావేగంగా అక్కడికి వెళ్ళాడు. ప్రతిరోజు 3 సంధ్యల్లోనూ అక్కడ స్నానం చేసేవాడు. మొత్తం ఎన్నాళ్ళు ఉన్నట్టు అక్కడ? 4 నెలలు ఉన్నట్టు అండి. ఒకరోజు రెండు రోజులు కాదు ఆయన, త్రింశత్ దినములు అన్నాడు ఆయన. దానికి ముందు కూడా మాసమేకం అన్నాడు, అంటే ఒక నెలలాళ్ళు అన్నమాట. ఒక నెలలాళ్ల పాటు ధనుష్కోటిలో ఉండి ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ధనుష్కోటిలో స్నానం చేసి రామదేవుణ్ణి రామేశ్వరలింగాన్ని భక్తితో పూజించాడు. సహజంగా అతడు ఎలాగో శివభక్తుడు కనుక నిత్యం పంచాక్షరీ జపం చేసేవాట. మంత్రం పంచాక్షరం తమడి, ఇంకో మంత్రం కూడా సుస్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ గట్టిగా ఎందుకు చెప్తానంటే ఇది అశ్వత్థమ గొడవ కనుక. పంచాక్షర మంత్రాన్నే ఓం నమశివాయ అనుకుంటూ చేశాడు ఆయన. ప్రణవ పంచాక్షరీ మంత్ర జపాన్ని మూడు పూటలా చేశాడు. 30 రోజులు సముద్ర స్నానం చేశాడు. రామనాథుడి సన్నిధిలోనే నివసించాడు. రాత్రిపూట ఒక్కొక్కసారి జాగరణం చేశాడు. ఈ విధంగా ఒక నెలలాళ్ళు సేవించగానే మహాదేవుడు, దేవదేవుడు, సకల పాతక వినాశకుడు, రామేశ్వర జ్యోతిర్లింగ స్వరూపుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. మంచి కాంతి స్వరూపుడై ప్రత్యక్షం కాగానే ఆయన చూడడంతో రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఈ స్తోత్రం వినండి, వింటే తెలియక చేసిన ఇలాంటి పాపాలు పోతాయట. హత్యా పాపాలు పోవాలంటే ఈ అశ్వత్థామ చేసిన స్తోత్రం వినాలన్నారు. ఏమో ఏ హత్యలు చేశారో మీకేం తెలుసు? మేమెప్పుడు ఏ పాపం చేయలేదన్న వాళ్ళు కూడా నడుస్తుంటే కాలి కింద పడి చేమో తచ్చిపోవచ్చు. ఇంట్లో టిష్కు అని మందు కొడుతుంటే బొద్దింకలు తావచ్చు. కొంతమంది ఎలకలను చంపుతున్నారు, కొంతమంది నాబోటివాడికి పెట్టకూడని తిండి పెట్టి నన్ను చంపుతున్నారు గ్యాస్ ట్రబుల్ వచ్చేలా చేసి. ఇలా ఒకటిగా చాలా కష్టాలు ఉంటాయి. ఈ పాపాలన్నీ పోతాయి ఏది ఈ స్తోత్రం వల్ల అనమాట. ఒక ఆయన అన్నాడు, నేను జీవితంలో ఎప్పుడు ఏ పాపం చేయలేదండి, ఒక్కసారి కూడా హత్య చేయలేదండి అన్నాడు. వారి పిచ్చివాడా, అన్నం వండుకున్నావా అన్నాను. వండుకున్నానండి. ఒకసారి అన్నం ఇలా పట్టుకురాన్నాను, అందులో తెల్లని రెండు పురుగులు ఉన్నాయి. తెల్లని బియ్య పురుగులు ఉంటాయి మనకి తెలివి ఎంత గింజుకున్నా. అందులో మన కళ్ళు చాలా గొప్ప కదా కలియుగంలో. ఇవి కాక వంకాయ కూర, గుత్తి వంకాయ కూర వండుకున్నారు. గుత్తి వంకాయ కూర అని శుభ్రంగా చేసుకుతున్నావు. ఆ గుత్తి వంకాయ కూరలో కూడా పురుగులు ఉన్నాయి. ఇంకా మామిడి పళ్ళల్లో చెప్పక్కర్లేదు. బంగినపిల్లి మామిడికైతే చెప్పక్కర్లేదు. కాస్త వర్షం పడితే లోపల పురుగులు లుకలుకలాడుతుంటే వీడికి తిరిగి తినేస్తాడు. ఎంతో రుచిగా ఉందనుకుంటాడు ఆ రుచి పురుగు. ఇంకా చిత్రం చెప్పంటారా, పాపం తణుకులు ఉన్నాడు ఒక ఆయన. ఇప్పుడు తణుకు నుంచి వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయారు అనుకుంటున్నాను నేను. ఆయన మాతో పాటు యాత్రలకు చాలా కాలం వచ్చి ఏదో కారణం చేత బెంగ పెట్టుకుని అదిగో మా మందరంలోంచి ఒక రోజున రాత్రి పారిపోయాడు ఆయన. అప్పుడు ఆయన రైలు ఎక్కించిన పుణ్యాత్రుడు కూడా లింగయ్య గారే. ఈ లింగయ్య గారు మాకు అందరికీ సాక్ష్యం పైగా. ఆయనకి చాలా చేతస్థం ఎక్కువగా ఉండేది. అసలు ఈ ప్రపంచంలో నేనే ఒప్పించాడంటే నాకంటే చేతస్థం ఒప్పించి ఆయనకి ఎక్కువ ఉండేది. అందుకని నేనంటే కుక్కర్ పట్టుకుపోతాను ఎక్కడికి వెళ్ళినా. ఈ కుక్కర్లో నేనే వండుకునేవాడిని, నా పచ్చడి పట్టుకుపోయేవాడిని. అదృష్టం బాగుంటే కూరగాయలు వండుకుంటాం, లేదా ఇదిగో మంచి వాళ్ళు దొరికినప్పుడు వెళ్ళలో వండి పెడతాను అనుకోండి. హోటల్లో మాత్రం అటు సూర్యుడు ఇటు పడిచినా కనీసం ఇప్పుడు కాస్త కాస్త కాఫీలు టీలు తాగడం మొదలెట్టాము 10-15 ఏళ్ళకి తప్పనిసరి. కాబట్టి ఏదో తాగకపోతే శరీరం డామ్ ఉంటుంది కనుక. కానీ పూర్వం అసలు కాఫీ టీ తాగడానికి కూడా జుగుప్సగా ఉండేది నాకు, అంత జుగుప్సగా ఉండేది. ఎవడి కర్మ వాడిదిలేండి, నా గురించి మీకు ఎందుకు. కానీ పాప ఆయన కూడా అలాగే మాతో పాటు గౌహతి వచ్చారు. 2010వ సంవత్సరంలో మేమంతా అస్సాంలోని గౌహతిలో భాగవతం సప్తాహ దీక్ష నవాహ దీక్ష చేశాం. పైన కొండ మీదే మాకు మంచి అద్భుతమైన మకం అంతా కూడా. అందరూ ఒక ఎత్తు, నేను ఈయన మా కుటుంబ సభ్యులు కొద్దిమంది మాత్రం ముందు కలకత్తా వెళ్ళాం. ఎందుకంటే అసలు మాకు ఈ గౌహతిలో ఏర్పాట్లన్నీ చేసినటువంటి పుణ్యాత్ముడు గంగాధర్ గారు. ఆయన పవర్ గ్రిడ్ ఆఫీసరు, చాలా గొప్పవాడు కదండి. వాళ్ళ పిల్లలంతా అమెరికాలో ఉన్నారు. ఆయన బావగారు ప్రభాకర్ గారు కొంతకాలం నెల్లూరులో ఉండి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. వాళ్ళంతా గురువుగారికి బాగా మంచి శిష్యులు. ఈ గంగాధర్ గారి వల్లే మేము ఆ గౌహతిలో ఉన్న రూములు పొందాము. ఎందుకంటే అప్పట్లో ఆయన మొత్తం 4 రాష్ట్రాలకి పవర్ గ్రిడ్ ఆఫీసరు. ఈయన ఏం చెబితే అదే. ఆ విధంగా ఆ పుణ్యాత్ముడు మాకు అక్కడ సాయం చేశాడు. ఆయన కలకత్తాలో ఉన్నారు అప్పుడు. అందుకని ముందు ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ చూడవలసినవన్నీ చూసుకుని, ఏది గంగాసాగర సంగమం, కలకత్తా కాళీ, దక్షిణేశ్వరం, ఇవన్నీ ఏమేమి చూడాలో అవన్నీ చూసాం. అప్పటికి మమతా బేగం లేదులేండి. అది ఉంటే నేను హాం హీం పట్ట నలుగు మంత్రాలు దాన్ని పంపేసి ఉండేవాడిని. అందువల్ల అక్కడి నుంచి పంపేసేద్దామంటే అది వెళ్ళదు, ఎప్పుడు చూసినా అక్కడే గుర్తుంటుంది. సరే అక్కడ మా కోసం ఏం చేశారన్నమాట, ఒక బెంగాలీ బ్రాహ్మణ్ణి వంటవాడిని పెట్టారు. నాకెందుకు ఈ భయం వేసి ఉంది, నా జాగ్రత్త పడ్డాను. వీళ్ళంతా బ్రాహ్మణుడు వంటే కదండి పర్వాలేదు కదా అని బెంగాలీ బ్రాహ్మణులింటికి ఈయన, ఈయనతో పాటు ఇంకా ఇద్దరు ఉండాలండి, వాళ్ళ పేర్లు అనవసరం. అప్పట్లో సత్యనారాయణ గారు వచ్చినట్లేరు, ఆ యోగం ఆయనకి పట్టినట్లేదు. పట్టినా ఇప్పుడు మాట్లాడలేదు కిమన్నాస్తి ఎందుకైనా మంచిది కలుపుకోవడం. అందుకని సరే మొత్తం మీద ఏది ఏమైతేనే ఈయన ఈయనతో పాటు కొంతమంది అక్కడికి వెళ్ళారు. నేను మా వేణి గారు మాత్రం కుక్క వండుకుని ఆ ఒకతో కాలక్షేపం చేశాం. ఆయన వచ్చి రావడంతో బేవ్ బేవ్ అని ఏడవడం మొదలుపెట్టాడు పెద్ద కంఠంతో ఇలాగ బేవ్ అని. ఏమిటంటే అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది, చారు పోసి అన్నం పెట్టారు ఆయనకి, ఏవో కూరగాయలు పెట్టారు బాగానే ఉన్నాయి, ఆఖరి చారు పోశారు. చారు చాలా బాగుందిట, అందుకని మళ్ళీ మళ్ళీ పోయించుకు తిన్నాడు ఈయన. అయిపోయాక ఈయన ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా పదార్థాలు ఎలా చేస్తారో తెలుసుకోవడం అలవాటు అనమాట. ఇప్పుడు మందరం వెళ్ళాడంటే బూడిద గుమ్మడికాయతో ఎలా చేస్తారో స్వీట్ అని తెలుసుకుంటాడు ఆయన, అదొక సరదా పాప ఆయనకి. అలాగే ఈ చారు ఎలా చేస్తారని అడిగితే వాళ్ళు ఏమన్నారు, చారు చేసే విధానం చూపిస్తూ ఉండడం, లోపల నుంచి సామాన్ తెచ్చారు, అందులో రొయ్యల పొట్టు ఎండు రొయ్యలట. ఈయనకి మతిపోయింది, ఇదేమిటంటే రొయ్యలు కదా అంటే అవునండి అన్నాడు. రొయ్యల పొట్టుతో చారు చేసి నాగబెట్టడం ఏంటంటే బెంగాలీ బ్రాహ్మణం జలపుష్పాలనే పేరుతో చేపలు రొయ్యలు తింటాం, మీకు తెలియదా, చేపల శాకాహారం అండి, శుద్ధ శాకాహారం అన్నాడు అట్ట. ఇక చూడండి ఆయన ఈ లోపలది బయటికి రాదు, ఏ నేట్రం పాస్ వేసుకున్నా ఇనో తాగినా ఇంకే ఇనో ఒక బదులు కదా ఒకటి ఉంది, ఇలా చేయించుకుంటే చెత్తంతా బయటికి పోతుంది, అది చేయించుకున్నా లోపలికి వెళ్ళింది పూర్తిగా బయటికి వస్తుంది. అందుకని ఆ గందరగోళం పడిపోయి రావడంతో గురువుగారు నేను ఈ పాపం తట్టుకోలేకపోతున్నాను, నన్ను రక్షించండి అన్నారు. సరే తాత్కాలికంగా శాస్త్ర ప్రకారం ఏంటంటే తెలియక తినకూడని తింటే, తెలియక తినకూడని తింటే దర్భ కాల్చిన ఆలుక మీద వాతెట్టుకోవాలి, అంటే మళ్ళీ ఎర్రగా కాల్చకండి, కాలేక బూడిదైపోతుంది కదా నిప్పు చల్లారాక అప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే దర్భ కాల్చిన ఆలుక మీద పెట్టుకుంటే ప్రాయశ్చిత్తం అని విని కాలుతున్న దర్భను ఆలుక మీద పెట్టుకున్నాడు ఒక ఆయన, రెండు నెలల తిండి తెల్లకి చచ్చినంత పని అయింది. అందువల్ల అలాంటి పిచ్చి పని చేయకూడదు, కానీ కాలిపోయాక అప్పుడు ఏమవుతుంది, నుసనుస అయిపోతుంది వేడి తగ్గి, అప్పుడు అది నాలుగు మీద వేసుకుంటే కొంతవరకు పాప ప్రాయశ్చిత్తం అనగా అది ఏదో చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ చారు అనేది మానేశాడు ఆయన. ఆ బేర బేరం అంటూ ఇక చారు జోలికి వెళ్ళకుండా ఉండేవాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎంత జాగ్రత్తగా తినకూడదు తినకూడదు అనుకున్నా, హింస చేయకూడదు అనుకున్నా అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు తగులుతారు. కర్మగాలి కొన్ని ప్రాంతములలో ఎదురుగుండా ఉన్నటువంటి బోర్డు చూసుకోకుండా తిన్నారా, గోమాంసం కూడా కలుపుతున్నారు ఒక మతస్థులు వాళ్ళు, మీకు తెలియదు చాలా డేంజర్ వాళ్ళతోటి. గోమాంసం కలపడం కళ్ళారా చూసి హడిలిపోయి ఇందులోంచి ఎలా బయటపడాలో తెలియక బాధపడిన వాళ్ళు ఉన్నారు, అంత దుర్మార్గులు తయారయ్యారు. ఉమ్ముతారండి వాళ్ళు అందులో, పళ్ళ మీద ఉమ్ముతారు, పువ్వుల్లో ఉమ్ముతారు, గోమాంసాలు కలిపేస్తున్నారు, మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇదంతా మనకు కూడా ఈ హింసలో భాగం వస్తుంది, ఇది అవి తింటే. కాబట్టి ఈ హింసా పాపం పోవాలంటే ఏం చేయాలి, చిన్నపిల్లల్ని చంపిన పాపం, నిద్రపోతున్న వాళ్ళని చంపిన పాపం, హింసా పాపం ఇవన్నీ పోవాలంటే అశ్వత్థామ చేత రచింపబడిన స్తోత్రం చదవమని పెద్దలు చెప్పేవారు. అశ్వత్థామ 31వ అధ్యాయంలో ధనుష్కోటి మహిమలో 118 నుంచి 122 వరకు 4 శ్లోకాలతోటి ఈశ్వరుణ్ణి స్తుతించాడు. తన పాప ప్రాయశ్చిత్త కోసం ధనుష్కోటిలో స్నానం చేసి శివుడు దర్శనం చేసుకుంటే శివుడు ప్రత్యక్షమైతే భక్తితో ఆయన స్తోత్రం చేశాడు. అందుకని ఆ స్తోత్రం వింటే ఇటువంటి తెలియక చేసిన మహాపాపాలు పోతాయట. నమస్తే దేవదేవేశ కరుణాకర శంకర ఆపదంబుధిమగ్నానాం పోతాయతపదాంబుజ మహాదేవ కృపామూర్తే ధూర్జటే నీలలోహిత ఉమాకాంత విరూపాక్ష చంద్రశేఖర తే నమః. మృత్యుంజయ త్రినేత్ర త్వం పాహి మాం కృపయాదృశ పార్వతీపతయే. తుభ్యం త్రిపురఘ్నాయ శంభవే పినాకపాణయే. తుభ్యం త్ర్యంబకాయ నమో నమః. అనంతాది మహానాగహారభూషణభూషిత మహానాగహార భూషణభూషిత సోలపాణే నమస్తుభ్యం గంగాధర మృడావ్యయ రక్షమాం కృపయా దేవ పాపసంఘాత పంజరాత్. ఇప్పుడు మొత్తం స్తోత్రం చదివేస్తానికి మీరు పలక్కకుండా వినండి, అప్పుడు పూర్తిగా విన్న పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఇంతక అన్నారు, ఇప్పుడు పూర్తిగా వినండి. మీరేం మాట్లాడకండి. నమస్తే దేవదేవేశ కరుణాకర శంకర ఆపదంబుధిమగ్నానాం పోతాయిత పదాంబుజ మహాదేవ కృపామూర్తే ధూర్జటే నీలలోహిత ఉమాకాంత విరూపాక్ష చంద్రశేఖర తే నమః మృత్యుంజయ త్రినేత్రత్వం పాహి మాం కృపయాదృశ పార్వతీపతయే తుభ్యం త్రిపురఘ్నాయ శంభవే పినాకపాణయే తుభ్యం త్ర్యంబకాయ నమో నమః అనంతాది మహానాగహారభూషణభూషిత సోలపాణే నమస్తుభ్యం గంగాధరమృడావ్యయ రక్షమాం కృపయా దేవ పాపసంఘాత పంజరాత్. ఇతి స్తుతో మహాదేవో ద్రౌణిం ప్రోవాచ హర్షితః. ఇది అశ్వత్థామ చేసినటువంటి శివస్తోత్రం. ఎక్కడ రామేశ్వరం దగ్గర ధనుష్కోటి స్నానం చేసి రామేశ్వర దర్శనం చేసుకుని చేసిన స్తోత్రం. ఓ దేవదేవ కరుణాకర శంకర, ఆ పద అనే ఒక సముద్రంలో మునిగిపోయాను నేను. పోత అంటే నావ, నౌక. పోతాయిత అంటే నౌకగా చెయ్యబడిన. ఆయన కాళ్ళు పట్టుకుంటేట శివుడి కాళ్ళు ఒక నౌకగా మారి కష్టములనే సముద్రములో నుంచి మనల్ని బయటికి తీసుకెడతాయట. సముద్రం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? గొప్ప ఓడ కావాలి. శివుడి పాదాలే ఓడ. ఆ ఓడ ఏం చేస్తుంది? సంసార సాగరం నుంచి, ఆపత్ సముద్రం నుంచి మనల్ని బయటికి తీసుకుపోతుంది. ఎంత మంచి పదం అంటేది. ఆ పోతాయిత అనడంలో ఆయన పాదాలు ఒక పడవగా చేయబడ్డాయట. అంటే ఆయన పాదాలు ఆశ్రయించుకుంటే ఆ పాదములనే నౌక యొక్క సహాయంతో కష్టములనే కడలిలో నుంచి బయటపడవచ్చు. ఓ మహాదేవ, నువ్వు కరుణామూర్తివి. ఓ ధూర్జటి నీలలోహిత, నీకు నమస్కారం. పార్వతీ వల్లభ విరూపాక్ష చంద్రశేఖర, నీకు నమస్కారం. మృత్యుంజయ త్రినేత్ర, నీకు నమస్కారం. నీవు కరుణాస్వరూపుడివి, నన్ను రక్షించు. పార్వతీపతి, నీకు నమస్కారం. త్రిపురాసురుల్ని నాశనం చేసిన నీకు నమస్కారం. త్రిపురాసురుల్ని సంహరించిన నీకు నా శాపాన్ని సంహరించడం ఒక లెక్క. పినాకపాణి, నీకు నమస్కారం. త్ర్యంబక, నీకు నమస్కారం. ఆదిశేషుడు మొదలైన మహాసర్పములను శరీరమంతా ఆభరణములుగా ధరించిన నీకు నమస్కారం. అంటే నాగేంద్రహారుడు అనడానికి అంత మంచి మాట అన్నాడనమాట. సోలపాణి, నమస్కారం. గంగాధర మృడ, నీకు నమస్కారం. అవ్యయ, నీకు నమస్కారం. కృపతో నన్ను రక్షించు తండ్రి. పాప సంఘాత పంజరాత్, నేను చేసిన పాప సమూహం అనే పంజరంలో నుంచి నన్ను బయటపారి అని స్తోత్రం చేయగానే అప్పుడు ఆయన ఏమన్నాడు, నాయన నిజంగా నువ్వు మహాపాపం చేసావు. సుప్తమారణ దోషస్తే ధనుష్కోటౌ నిమజ్జనాత్. సుప్త అంటే నిద్రపోతున్న వాళ్ళని, మారణ చంపటం వల్ల దోషం కలిగింది. ఈ దోషము నుంచి ఈ క్షణమే నువ్వు బయటపడుతున్నావు. కారణం, అత్యంత పవిత్రమైన ధనుష్కోటిలో స్నానం చేశావు. ధనుష్కోటి స్నానం ఇటువంటి భీకరమైన భయంకరమైన పాపముల నుంచి తక్షణం విముక్తి కలిగిస్తుంది. అది కాక నువ్వు నెలలాళ్లపాటు స్నానం చేయటమే కాక మూడు పూటలా నన్ను అర్చించావు. దీనివల్ల నీ సకల దోషాలు తొలగిపోయాయి. అసలు నేను దర్శనమిస్తే అవతలవాడికి లభించనిదంటూ ఏది ఉండదు. ఇప్పుడు నీకు సకల శుభాలు లభించాయి, దోషాలు పోయాయి. ఇక నీవు శాప విముక్తి పొంది, ఇప్పటికే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చిన శాపం కూడా నీకు అవధి వచ్చేసింది కనుక అందులోంచి బయటకు వచ్చి సుఖంగా ఉండు అన్నట. అప్పుడు ఆయన, స్వామి ఇవాళ నీ దర్శనం వల్ల నేను పరమ పవిత్రుడైపోయాను. కొన్ని కోట్ల జన్మలెత్తినవాడు కూడా నీ దర్శనం చేసుకోలేడు, నీ నామస్మరణం చేయలేడు, నీవున్న క్షేత్రాలకు రాలేరు. తీరా నీ క్షేత్రానికి వద్దామని బయలుదేరితే ఈ అమెరికా నుంచో పిలిపించి మధ్యలో వెళ్ళిపోతారు. కొంతమంది అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కిందసారి రామకోటి దగ్గరికి వెళ్ళకపోయారు, ధనుష్కోటి దగ్గరికి వెళ్ళకపోయారు. రామేశ్వరం వెళ్ళే ముందు సరిగ్గా అమెరికా నుంచి ఒక ఆయనకి పిలిపించి వెళ్ళిపోయాడు ఆయన. ఏం చేస్తావు ఒక్కోసారి అంతే. కాబట్టి అంత తేలిక కాదంటే రామేశ్వరం అంటే, రామేశ్వరం పెడదామంటే శనేశ్వరుడు వదలడు అంటే ఇది, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదంటే కాదు, అసలు రామేశ్వరం పెడదామంటేనే శనేశ్వరుడు అంత తేలిక వదలడు. కానీ అదృష్టం బాగుండి అన్ని ఆటంకాలు తొలగించుకుని అక్కడికి వెడితే ఇంక వాడికి అన్ని శుభాలే కలుగుతాయి. నేను నీ అనుగ్రహానికి పాత్రుండయ్యాను, నాకు ఇవ్వాల్సిందేంటి, ఎప్పుడూ నీ పాద పద్మములను భక్తితో ఆరాధించే వరం ఇంకేం వద్దు నాకు అన్నాడు ఆయన. నాకు అది కావాలి ఇది కావాలి అనలేదు, నిత్యం శివ 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 అంటూ నిన్ను స్తుతించాలి, నీ పాదాల మీద తరగని భక్తి ప్రసాదించు అనగానే తథాస్తు, నువ్వెప్పుడూ నా భక్తుడివై ఉంటావు, దానివల్ల శుభం పొందుతావు అన్నాడు. ఎంతో అద్భుతమైనది ఇది. అందులో అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకుని గట్టిగా చెప్పండి, నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఎప్పుడు ఇలాంటి అద్భుతమైన కథలు వింటున్నప్పుడల్లా ఒక్కసారి మళ్ళీ శివుడికి నమస్కారం చేయాలి. ఔర్ ఎక్ బార్, ఇంకొకసారి నమః పార్వతీపతయే. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం అనమాట, ఆ పాపం అంత తేరికపోతుందిరేండి మరి, 3000 ఏళ్ళైనా శాప విముక్తి అవ్వచ్చేమో కానీ పాపం పోదాం, కానీ వాడికి ధనుష్కోటి వల్ల పాప విముక్తి అయ్యింది. అందువల్ల స్కాంద పురాణంలో 31వ అధ్యాయం బ్రహ్మకండంలో, ఇందులో బ్రహ్మకండంలో ధనుష్కోటి మహాత్మ్యం అనే 31వ అధ్యాయం అశ్వత్థామకి పాప విముక్తి కలగజేసిన అధ్యాయం. ఆ అధ్యాయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అడిగితే చెప్పాడు అంతే, అశ్వత్థామకి పాప విముక్తి అయినట్టుగా ఎక్కడైనా ఉందా అంటే స్కాంద పురాణంలో ఉంది. ఆ స్కాంద పురాణంలో ఎక్కడుంది, బ్రహ్మకండంలో ఉంది. బ్రహ్మకండంలో 31వ అధ్యాయం. ఇంకెప్పుడు మీకు గుర్తుండిపోతుందిగా, మళ్ళీ రేపొద్దురెప్పుడు ధర్మసంధ్యాలో గురువుగారు నిజంగా ఎక్కడైనా ఉందా అండి అని మళ్ళీ అడగడం ఎందుకు, అందుకే రికార్డ్ అయిపోతుంది కనుక ఇందులో పెట్టేస్తాను హాయిగా. ఇక చక్రతీర్థం అనే మరొక తీర్థము, దాని మహిమ చెబుతాను. ఇందాక నిన్న కూడా చెప్పాను కదా మీకు, విష్ణు చక్రం వల్ల రాక్షసుడు చచ్చాడు, ఆ రాక్షసుడు గంధర్వుడు అయిపోయాడు, మళ్ళీ వాడికి శాప విముక్తి అయ్యింది, గాలవుడికి శుభం కలిగింది. ఆ ప్రాంతంలో చక్రతీర్థం కూడా ఏర్పడింది, ధర్మ పుష్కరిణి చక్రతీర్థం, ఆ చక్రతీర్థానే గాలవ తీర్థం అని కూడా అంటారు. ఆ చక్రతీర్థంలో స్నానం చేసి మోక్షం పొందిన మహానుభావులు ఇంకా చాలామంది ఉన్నారు, అటువంటి వాళ్ళ కథ చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. అత్యంత ప్రాచీన కాలంలో ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు ఒక గొప్ప సదస్సు ఏర్పాటు చేశాడు. సదస్సు అంటే ఒక సభ, ఉట్టుట్టి సభ కాదు అది, ఏదో ఎవరో వచ్చి కూర్చుని మాట్లాడితే విని వెళ్ళిపోవడం కాకుండా, సదస్సు అని ఎవరిని అంటారంటే చర్చలు చేసి వాదోపవాదాలు చేసి ఇది అవునా కాదా ఇది అవునా కాదా అని తేల్చేటటువంటి వాళ్లతో కూడిన సభనే సదస్సు అంటారు. అనగా కొందరు ఋగ్వేదం, కొందరు యజుర్వేదం, కొందరు సామవేదం, కొందరు అథర్వణ వేదం, కొందరు ఏమో స్మృతులు, కొందరు పురాణాలు, కొందరు ధర్మశాస్త్రాలు, ఇవన్నీ చెప్పి ఇది అవునా కాదా దీనివల్ల అవుతుందా లేదా అని బ్రహ్మ ఎదురుగుండా దాని మీద ఒక ధృవీకరణ చెయ్యాలి, చెప్పేస్తే కుదరదుగా. ఇప్పుడు ధనుష్కోటి చాలా గొప్పది, కానీ స్కాంద పురాణంలో ఉందంటే మీకు ఇంకెక్కువ ఆనందం కలుగుతుంది కదా, పద్మాకర గారికి ఏదో శుభం కలిగిందంటే మీరు నమ్మరు, ఎందుకంటే ఆయన మన ముందే ఉన్నాడు కదా, ఆయన కూడా మనలాగే కళ్ళదోడు పెట్టుకున్నాడు, ఆయన కూడా మనలాగే కాఫీ తాగాడు, ఆయనకు కూడా అప్పుడప్పుడు పూరీ తింటే పడదు అని మీకు తెలుసు కనుక. అదే బయటవాడు ఎవడన్నా ఇంకోటి ఎవడన్నా చాలా కాలం క్రితం వాడు చెప్పాడంటే నమ్ముతారు, వచ్చింది ఇప్పలం. ఇది కలియుగంలో యొక్క లక్షణం ఏంటంటే తెలుసా, మీరు ఎంత గొప్పడినా శివుడు వచ్చినా మీరు నమరు. అందుకే దేవుళ్ళు అనే సినిమాలో అనుకుంటాను వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి ఉడుపు తీసుకుంటే అరెస్ట్ చేశారు, ఆయన హుండీలో వేస్తారు. కాబట్టి వెంకటేశ్వరుడు వచ్చినా నమ్మను మనం, అది కలి ప్రభావం. సరే అదొక కర్మనుకోడు, ఇప్పుడు ఎవడు నవ్వుతామన్నా మనకే నవ్వపోతే, మనం పురాణాలు నమ్ముతున్నాం భక్తితో వింటున్నాం అవునా, మనం అందులో ఉన్న వాటిని చెప్పుకుంటున్నాం, వాటి వినేవాడు వింటాడు, బాగుపడేవాడు బాగుపడతాడు. నేను బాగుపడను నాకు అక్కర్లేదు నాకు నమ్మకం లేదన్నవాడిని తీసి అవతల పారేయండి. ఊడిపోయిన తల వెంట్రుక, ఊడిపోయిన గోరు, శరీరంలోంచి బయటకు వచ్చిన ఎముక, నోట్లోంచి బయటకు వచ్చిన దంతము, ఇవన్నీ కూడా స్థానభ్రంశం చెందితే శోభించవట. నఖ, కేశ, అస్థి, శ్మశ్రు, దంతాదులు స్థానభ్రంశము చెంది శోభించవు అని పంచతంత్రంలో మిత్రభేదంలో చాలా అద్భుతంగా రాసిపెట్టాడు ఎవరు, చెన్నయ్యసూరి గారు. తెలుగులో అనువాదం ఇది, సంస్కృత శ్లోకానికి అనువాదం. గోరు దీనికి ఉన్నప్పుడు విలువ, ఆ గోళ్ళు తీసి పక్కన పెడితే ఎవరన్నా మీ ఇంట్లో తీసుకెడతారా, ఆహా మా గురువు గారి గోరు, మా ఆయన గోరు అని మీ నోరులో పెట్టుకోరు ఎవరన్నా. చిచ్చి గోల్డ్ ఇంట్లో ఉంటే శనిని పారేస్తారండి, గోల్డ్ ఎళ్ళలో తీరావు. అందుకే ఇక రెండోది దంతాలు మీ నోట్లోనే ఉన్నాయి. ఇంత పూర్వం ఈ దంతంతో మీరు పూరి తిన్నారు, లేనిపోయిన తంట తెచ్చుకున్నారు అవునా? కానీ ఆ దంతమే ఊడిపోతే ఆహా ఇది నా దంతం అని పూజామందిరంలో పుట్టి ఉడన పూజిస్తాడా? ఇక మన శరీరంలో ఎముకలు, మన ఎముకే కర్మకాయలు విరిగిందనుకోండి, ఆ మధ్యలో ఒక ఆయనకి కాలు విరిగితే కాల్లో ఎముక తీశారు, ఆ ఎముకని ఇంట్లో పెట్టుకుంటామంటే బాబ్బో అవతల భార్యండి అన్నట్ట. ఇంట్లో ఎముకలు పెట్టుకుంటే వీడు ఏమో క్షుద్ర ఉపాసన చేస్తున్నాడు మాంత్రికుడు అంటారు లేనిపోయిన గొడవ. ఎంత ఎందుకండి, కన్న తండ్రి తల్లి మరణిస్తే ఆ ఎముకల్ని ఇంటికి తీసుకురాకుండా శ్మశానం నుంచి తీసుకుపోయి గంగలో కలుపుతున్నారు, కానీ ఎవడన్నా వాడు ఇంటికి తీసుకొస్తారా అంటే అంత భయపడిపోతున్నారు వాటి ఎముకలంటే. నాకు చాలా బాధ వేస్తుంది అనమాట. ఎక్కడ చెప్పాడు శాస్త్రం కన్న తల్లిదండ్రుల యొక్క చితాభస్మము ఎముకలు శ్మశానంలో భారీయాల, ఇంటికి తీసుకొస్తే తప్ప. ఆ ఎముకలతోటే నువ్వు కాపురం చేసావు, నువ్వు మర్చిపోకు. ఆ ఎముకలు పైన ఉన్నటువంటి వ్యక్తి ఇంత పూర్వం నీకు శరీరం ఇచ్చాడు, నీకు అన్నం పెట్టాడు, నీకు డబ్బు ఇచ్చాడు. నేను మాత్రం మొహమాటలకుండా మా ఇంటికి తీసుకొచ్చి ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను, ఎవడేమనుకున్నా అందుకే నేను సుఖంగా ఉన్నాను. అప్పుడు గంగలో కలిపాం. అంతేగాని ఇంట్లో ఎందుకు వద్దన్నారంటే శ్మశానంలో ఉన్న వాటిలో బ్యాక్టీరియా ఉంటుంది కనుక ఇంటి లోపల వద్దన్నారు. కానీ అసలు ఇంటి ప్రాంగణానికి తేవట్లేదండి, చచ్చిపోతే అసలు పంచరంచరు అద్దెళ్లలో మరీ సమస్య అనమాట. ఇవాళ వాడికి ఆ యోగం వచ్చింది, నీకు రేపొద్దున ఏ యోగం వస్తుందో నీకు తెలియదు. అద్దెంట్లో ఎవడన్నా చచ్చిపోతే ఆ ఇంటి కింద కానీ ఆ ఇంట్లో కానీ ఉంచనివ్వట్లేదండి శవాన్ని. ఎంత దుర్మార్గులు అనిపిస్తుంది ఈ మానవులు ఇటువంటి వాళ్ళని. నేనల్లా వ్యాసుడు అన్నాడు, యమధర్మరాజు గారు ముక్కలు ముక్కల కిందకు వస్తాడట. శవాన్ని అక్కడ ఉంచడానికి వీరు స్థలం ఇస్తే ఆ ఇల్లు స్వర్గంతో సమానం, కాశీతో సమానం అవుతుంది. శవాన్ని మోసినా శవాన్ని అక్కడ ఉంచినా ఆ ఇల్లు పరమ పవిత్రం అవుతుంది. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు వచ్చి కావు కావు నేడుస్తాయి, మన వాళ్ళు ఎవడన్నా చచ్చిపోతే బయట పారేయండి అంటారు. ఇంట్లో అసలు పితృ కార్యం చేయనివ్వరు, దానికోసం సత్రం పెట్టమంటారు. వీళ్ళ దుంపలు తెగ ఇంత పాపత్వం ఏంటండి ఈ మనుషులు అనిపిస్తారు అనమాట. ఇంత క్రూరులు అనమాట, నిర్దయ. అసలు శవం చూస్తే అదేదో మహాపాపం అనమాట. ఆ శవం నిన్న మొన్నటిదాకా ఎన్నో పనులు చేసింది అది కూడా. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేయకండి. ఒకవేళ మీ ఇంట్లో అద్దెకి అవడం ఉంటున్నాడు, వాడు మరణించాడు, అతను ఆ కాసేపు అక్కడ మీ ఇంటి చూరులో కింద ఉంచండి. మేము హైదరాబాద్లో మా ఇంట్లో కింద పార్కింగ్ ప్లేసు పైన ఉంటాం, అందులో కొంతకాలం ఒకళ్ళు అద్దెకు ఉండేవారు. వాళ్ళ అమ్మ పోయింది, సుస్పష్టంగా కిందే ఉంచాను పార్కింగ్ ప్లేసులో. వాడి కొద్ది రోజులు కృతజ్ఞతగానే ఉండేవాడు చాలా కాలం, ఎవరు ఇక్కడ ఉంచరండి మీరు ఉంచారండి అని. అది పుణ్యం అండి అది. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు చేసేవాళ్ళు అంటే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, నేను మీకు మహానుభావులారా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని స్థానభ్రంశం చెందితే భయపడిపోతున్నాం మనం. అందుకని మళ్ళీ గోళ్ళు, తల వెంట్రుకలు, ఎముకలు, దంతాలు ఇటువంటివి స్థానభ్రంశం చెందితే శోభించవు, అక్కడ లోపల ఉంటే విలువ ఉంటాయి. అలాగే మానవులు కూడా ఎన్ని చెప్పినా వాడు ఎదురుగుండా ఉన్నంత వరకు వాడి మాట నమ్మరు, వాడు తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట నమ్ముతారు. సరే ఇది పక్కన పెట్టేయండి. ఒకనొకప్పుడు ఈ మంచ చెడ్డ ఇలాంటి వాటికి సంబంధించిన చర్చ బ్రహ్మ యొక్క సదస్సులో జరిగింది. అదే సదస్సు అని చెప్పడానికి ఇంతమాట చెప్పానమాట. ఓ సదస్సు ఉంది, ఆ సదస్సులో బ్రహ్మగారు అధ్యక్షుడు, ఓ పక్కన సావిత్రి, గాయత్రి, సరస్వతి కూర్చునున్నారు, ఎదురుగుండా కౌండిన్యాత్రి, మరీచి, దక్ష, కపిలాగస్త్యాదాక్షపాదాంగిరస్యాండిల్యక్రతు కణ్వకుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవక పిదుర్వాసోబక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునులంతా కూర్చుని, నారదాదులు, సనక సనందనాదులు కూర్చుని చర్చ చేసుకుంటున్నారు. ఇది శాస్త్రమా కాదా? శవం ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా? అస్థికలు కలపచ్చా కలపకూడదా? ఇలాంటి చర్చ చేస్తున్నారు. ఇంతలో చర్చ మధ్యలో మంచి హాయిగా సాగుతున్న సమయంలో కొంతమంది అన్నారు, బాబా ఈ చర్చతో బుర్ర వేడెక్కిపోతుందండి, కాస్త మధ్యలో రిలీఫ్ కావాలండి అన్నారు. అందుకని అప్సరసల్ని పిలిపించారు. అలంబుస అని పేరు కలిగిన ఒక అప్సరస ఉన్నది, చాలా గొప్ప సౌందర్యవతి. ఆవిడ పిలిచి, ఓ అలంబుస నృత్యం చెయ్యి అన్నాడు బ్రహ్మ. ఆవిడ చక్కగా నృత్యం చేయటం మొదలెట్టింది. ఇంతలో సరిగ్గా బ్రహ్మగారి దర్శనానికి వాయుదేవుడు వచ్చాడు. ఆ రావడం కూడా దురుసుగా వచ్చాడు అనమాట, కొంచెం లేటుగా వచ్చాడు తలుపు తీసుకుని రామ్మని. రాగానే ఆయన కోసం ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఆయన ఒక ఆయన దిగి కిందకి ఈయనకి సీట్ ఇచ్చాడు. ఈయన రావడంతో దాంట్లో కూర్చోవడం, ఇది వాయువు కదా, ఈ వాయువు వేగానికి ఏమైపోయింది, ఈయన నృత్యం చేస్తున్న అలంబస్ యొక్క బట్టలు టక్కర పైకి లేచిపోయాయి. దాంతో అందరూ ఏం చేశారు, చీర పైకి లేచిపోగానే కళ్ళు మూసేసుకున్నారు. ఎందుకంటే సభలలో ఎప్పుడూ కూడా వస్త్రవిహీన అయిన స్త్రీని చూడకూడదు, ఒక మర్యాద, అదంతా ఒక నియమం. ఆ సమయంలో అక్కడ విధూముడు అని పేరు కలిగిన ఒక గంధర్వుడు ఉన్నాడు. వసువు, అష్టవసువుల్లో వాడు కూడా ఒకట, వసువుల్లో చాలా గొప్పవాడు వాడు. ఆ విధూముడు అనే ఒక వసువు ఈ అప్సరసను చూశాడు. ఏమి సౌందర్యం అంటూ గుడ్లు అప్పగిస్తూ అలాగే చూస్తూ ఉండిపోయాడు. బ్రహ్మగారికి ఆగ్రహం కలిగింది. మూఢుడా, సభామర్యాద తెలియదా, ఏదో ఆవిడ నృత్యం చేస్తోంది, గాలి వీచింది, వస్త్రం పైకి లేచింది, కళ్ళు మూసుకోవాలి, అప్పుడు ఆవిడ వస్త్రం సర్దుకుంటుంది. సభామర్యాద మర్చి దేవతలుండగా, సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్వయంభూ ఉండగా ఇక్కడ కామదృష్టితో ఆవిడ చూచావు. ఈ పాపానికి ఇదే నీకు నా శాపం, నువ్వు భూలోకంలో మానవుడివై జన్మించు అన్నాడు. ఇది మానవ లక్షణం కనుక మానవుడివై జన్మించు. మానవుల కంటే ఏంటంటే సౌందర్యం కనబడితే వెనక ముందు చూసుకోలేదు, సభా మర్యాద చూడరు, ఇళ్లలో రాత్రి లేదు పగలు లేదు దిక్కుమాల వాట్సాప్లు చూసుకుంటూ గడుపుతారు, అలా ఉంటారు. కాబట్టి ఆ మానవుడివై పుట్టు అనగానే విధూముడు ఖిన్నుడైపోయాడు. మహాత్మా, క్షణికోద్రేకంలో చూశాను, అంత మాత్రానికి నన్ను మనిషిని చేసేస్తావా, నేను ఈ మానవ జన్మ ఎత్తలేని బాబు, నీకు పుణ్యం ఉంటుంది. మానవ జన్మలో ఏముంది సుఖం? పుట్టడం దుఃఖం, ఆ తర్వాత పెరగడం ఒక దుఃఖం, స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ టీచర్లు ముక్కుపోయిన డబ్బాతో నెత్తి మీద కొడుతూ ఉంటారు, అదొక కష్టం. కష్టపడి చదివాక ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు, ఆ తర్వాత డబ్బు వస్తుందో లేదో తెలియదు, పెళ్ళవుతుందో లేదో తెలియదు, అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, మధ్యలో వంటకాల్లో ఎవడన్నా పూరి పెడితే ఏమైనా తేడా వస్తుందో తెలియదు. ఎన్ని గొడవలు ఉన్నాయి బాబు. మానవ జన్మ అంటేనే అసలు కష్ట భూయిష్టం, పాప భూయిష్టం, లోప భూయిష్టం. కాబట్టి ఈ మానవ జన్మ నేను ఎత్తలేను, శాపవిముక్తి ఇవ్వకూడదంటే లేదు నాయన, ఒకసారి శాప ఇచ్చాక వెనక్కి తీసుకోలేము, కాకపోతే నువ్వు కొంతకాలం భూలోకంలో ఉంటావు, ఒక మహారాజు గారికి కొడుకు అయి పుడతావు, నువ్వు రాజు అవుతావు, ఈ అలంబుస మీద నువ్వు ప్రేమగా ఉన్నావు గనక ఆవిడే నీకు భార్య అవుతుంది, మీ ఇద్దరికి ఒక కొడుకు పుడతాడు, ఆ తర్వాత నువ్వు సముద్ర తీరంలో పుల్లా అనే ఒక గ్రామం ఉంటుంది, అక్కడ చక్రతీర్థం అనే ఒక చక్రతీర్థం ఉంది, శ్రీమన్నారాయణుని చక్రం అక్కడ ఒక రాక్షసుని కూడా చంపింది, ఆ చక్రతీర్థంలో ఎంతోమంది స్నానం చేసి పవిత్రులయ్యారు. ఆ చక్రతీర్థంలో స్నానం చేయగానే పాము కుబుసం విడిచినట్టుగా నువ్వు ఈ మానవ రూపం విడిచి తిరిగి వసువులలో కలిసిపోతావు, కాబట్టి ప్రస్తుతానికి పో, ఈ శాపం ఇంతకు మించి నేనేం మార్చలేను అన్నట్ట. సరే పాపం బెంగపెట్టుకున్నాడు వాడు. కర్మరాబాబు, ఇప్పుడే ఆవిడ నృత్యం చేయాలా, నాకు కూడా పిచ్చి పుట్టాలా, బ్రహ్మగారు ఎదురుకుండా ఎందుకు ఈ పని చేశాను అనుకుంటూ, ఇప్పుడు భూలోకంలో ఎలా పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పుడితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఏదో గుంటూరులో సంపత్ నగర్లో పుడితే పద్మాగర్ గారి పురాణం వింటూ సుఖంగా బతకచ్చు, కానీ అదే కొన్ని చోట్లకు పెడితే ప్రమాదకరం అనుకుని ఆలోచిస్తూ ఉంటే, ఆ కాలంలో అర్జునుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు, చంద్రవంశవర్ధకుడు. జనమేజయుడు అనే రాజుగారికి అర్జునుడు అని ఒకడు పుట్టాడు. అంటే ఈ జనమేజయుడు కాదండో, ఈ జనమేజయుడు నిన్నగాకమన్నట్టు వాడు, ఏది కలియుగం వాడు. ఎందుకని, శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించడానికి కొంతకాలం ముందు పరీక్షిత్తు పుట్టాడు, కాబట్టి పరీక్షిత్తు ద్వాపరయుగంగా చిట్ట చివరు పుట్టాడు అన్నమాట. పరీక్షిత్తు పుట్టాక ఎక్కువ కాలం లేడు కృష్ణుడు, పాండవులు ఎక్కువ కాలం లేరు, పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి అందరూ అవతారం చాలించి చెడిపోయారు. కృష్ణుడు అవతారం చాలించడంతో కలియుగం ప్రారంభమయ్యింది. అందుకే కలియుగం ప్రారంభమయ్యి నేటికి 5125వ సంవత్సరం ఇది అన్నమాట. కాబట్టి ఈ కలియుగంలో పుట్టినటువంటి పరీక్షిత్తు కుమారుడైన జనమేజయుడు కాదు ఈయన. కృతయుగంలోనే ఈ చంద్రవంశంలో ఒక జనమేజయుడు ఉన్నాడు, ఆయన కుమారుడి పేరు అర్జునుడు. తెల్ల మద్ది చెట్టు పువ్వులు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉండేవాట, అందుకని అర్జునుడు అని పేరు పెట్టారు. ఆయనకి శతానీయుకుడు అని కొడుకున్నాడు. ఈ శతానీయుడికి కుమారుడిగా పుడితే ఒక పవిత్ర వంశం కనుక నేను సుఖంగా ఉంటాను అనుకున్నాడు ఆయన. ఇది త్రేతాయుగంలో దాదాపు 3వ పాదానికి వస్తున్న కాలం నాటికనమాట. కృతయుగంలోనేమో ఆయన ఎవడో పుట్టాడు, ఆ వంశంలో క్రమంగా అర్జునుడు అనేటటువంటి వాడు పుట్టాడు, ఆ వంశంలో త్రేతాయుగం నాటికి శతానీయుడు అనేవాడు పరిపాలిస్తున్నాడు. ఈ శతానీయుడికి కుమారుడిగా పుడితే ఆయన సహజంగా ధర్మాత్ముడు కనుక నేను ధర్మాత్ముడి ఈ మానవ జన్మని జాగ్రత్తగా గడపచ్చు అనుకున్నట్టు. కాబట్టి శాపవశాత్తు భూలోకానికి వచ్చేవాళ్ళు కొంచెం మంచి వాళ్ళని ఎన్నుకుని పుడతారండి, ఎవడికి పడితే వాళ్ళకి పుట్టరు. ఈయనకు ఒక ముగ్గురు స్నేహితులు ఉన్నారు. ఆ ముగ్గురు అన్నారు, విధూముడా, నువ్వు భూలోకానికి వెళ్ళిపోతే మేము ఉండలేము, నువ్వంటే మాకు ప్రాణం, మేము కూడా నీతో పాటే పుట్టేస్తాం భూలోకంలో అన్నారట. నాకంటే బ్రహ్మగారి శాపం ఉందిరా, మీకేం కర్మ, మీరు హాయిగా ఉండండి, ఇక్కడ వసూలు లోకంలో ఇక్కడ ఎన్నో సుఖాలు ఉంటాయి, ఇక్కడ ఉసురులు ఉండవు, కష్టాలు ఉండవు, నానా బాధలు ఉండవు అంటే, లేదు లేదు, పరమ ఆత్మీయుడవైన నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాం, మిత్రుడి కోసం ప్రాణం ఇమ్మని శాస్త్రాలు చెబుతున్నాయి అనగానే సరే అని అన్నాడు ఆయన. కాబట్టి ఇక్కడికి ఏమైందనమాట, విధూముడు మరియు ఆయన సోదరులు, ఆయన మిత్రులు ముగ్గురు నలుగురు భూమి మీద పుట్టాలనుకున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఈ శతానీకుడు కౌశాంబి అనే నగరాన్ని పరిపాలించేవాడు. ఎందుకంటే చంద్రవంశం అలా పెరిగిపోయి పెరిగిపోయి పంచుకున్నారు రాజ్యాలు. అందులో ఈ శతానీకుడి కాలానికి కౌశాంబి నగరం ఆయనకి రాజధాని అయ్యింది. దాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రికి యుగంధరుడు అని పేరు. చాలా బుద్ధిమంతుడు, ఈయన గురించి పురాణాల్లో చాలాసార్లు వస్తుంది. యుగంధర మంత్రి అంటే తలుచుకుంటే నెత్తురు చెందకుండా రాజ్యాలు చేయించగలడు. ఆయన మంత్రి యుగంధరుడు బుద్ధిమంతుడు. ఇక ఆయనకి సేనాధిపతి ఉన్నాడు, ఆయన పేరు విప్రతీకుడు. వీడు యుద్ధం చేస్తే వీడి ముందు ఎవరూ నిలబడలేరు. ఇక ఆయనకి ఒక విదూషకుడు ఉన్నాడు, హాస్యంగా మంచి మంచి కబుర్లు చెబుతూ ఆనందపరిచేటటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు, ఆయనకి వల్లభుడు అని పేరు. అంటే శతానీక మహారాజు గారికి యుగంధరుడు అనేటటువంటి మంత్రి, విప్రతీకుడు అనే సేనాని, వల్లభుడు అని పేరు కలిగిన ఒక విదూషకుడు, ఈ ముగ్గురు ఆత్మీయులన్నమాట. ఈ శతానీకుడి భార్య విష్ణుమతి. వీళ్ళకి చాలా కాలం పిల్లలు పుట్టలేదు, అందుకని యుగంధరుడి దగ్గరికి వెళ్ళి మంత్రి మంత్రి పిల్లలు పుట్టకపోతేలాగా సృష్టి అంతా సంసారం మీద ఆధారపడి ఉంది, నాకు పిల్లలు పుట్టాలి, ఆ పిల్లలకు పిల్లలు పుట్టాలి, అప్పుడు ఆ వంశం అభివృద్ధి అవుతుంది, సత్సంతానం కావాలంటే ఏం కావాలని అడిగాట. అప్పుడు ఆయన చెప్పాడు యుగంధరుడు, అస్తి శాండిల్య నామాతు మహర్షి సత్యవాక్ శుచిహి. శాండిల్యుడు అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు ఆయన. ఆయన ఎప్పుడూ సత్యమే పలుకుతాడు, శుచి కలిగిన వాడు. ఆయన ఊ అంటే చాలు, ఎవరికైనా శుభాలే కలుగుతాయి. ఆయన దగ్గరికి వెడదామన్నారట. సరే అంతా కలిసి అక్కడికి వెళ్ళారు. అప్పుడు ఆ శాండిల్యుడు అన్నాడు, రాజా పుత్రకామేష్టనేటువంటి ఒక యాగం ఉన్నది, ఆ యాగం చేస్తే సత్సంతానం కలుగుతుంది, నీకే కాదు నీ మంత్రికి, నీ సేనాధిపతికి, నీ విదూషకుడికి కూడా కొడుకులు పుడతారు, ఆ యాగం చేయిస్తానన్నాడు. మంచి యాగం శుభముహూర్తంలో జరిగింది. యాగం జరగడంతో ఇదిగో ఈ శతానీయుడికి బ్రహ్మశాపం వల్ల విధూముడు కొడుకుగా పుట్టాడు. వసువు విధూముడు బ్రహ్మశాపం వల్ల శతానీయుడికి కొడుకుగా పుట్టాడు. అతనికి సహస్రానీకుడు అని పేరు పెట్టారు. అనీకము అంటే సేన, శతానీకము అంటే వందలాది సైనికులు కలిగినవాడు, సహస్రానీకుడు వేలాది మంది సేనలని కలిగినవాడు. ఇక ఈ శతానీకుడికి విధూముడు పుట్టిన తర్వాత మంత్రి గారికి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు ఆయనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారని వాళ్ళు పుడతా ఉన్నారుగా, వాళ్ళు కూడా ఆ వంశంలో అక్కడ పుడితేనే కలిసి ఉండొచ్చు అని వాళ్ళు పుట్టారండి. ఆయన మాల్యవంతుడు అని పేరు కలిగినటువంటి ఈ విధూముడి స్నేహితుడు యుగంధరుడికి పుత్రుడిగా పుట్టాడు. అతని అసలు పేరు మాల్యవంతుడు, అతడు వసువే, యుగంధరుడికి కొడుకుగా పుట్టాడు. అతనికి యుగంధరుడు కొడుకు గనక యౌగంధరాయణుడు అని పేరు వచ్చింది. మంచి రాజనీతి శాస్త్ర కోవిదుడు. స్వప్నవాసవదత్త నాటకంలో ఇతని గురించే రాశారు, చాలామంది తెలియదు కానీ అది స్కాంద పురాణంలో కదే, కాకపోతే నాటకం కోసం కొంచెం కల్పితాలు ఉంటాయి, శాకుంతలం కొంచెం కాళిదాసు మార్చినట్టుగా. ఈ యౌగంధరాయుడు అంటే వీడే, సాక్షాత్తు మాల్యవంతుడని పేరు కలిగినటువంటి ఒక వసు. ఇక పుష్పదంతుడు అని మరొక ఆయన ఉన్నాడు, ఆయన విధూముడికి ఇంకో స్నేహితుడు కదా, ఆయన పుడతానన్నాడు. ఆయన సేనాధిపతి విప్రతీకుడికి కొడుకుగా పుట్టాడు. ఇతనికి రుమణ్వంతుడు అని పేరు పెట్టారు, ఇతడు సేనాధిపతి రుమణ్వంతుడు. ఇక బలోత్కటుడు అని మరొక మిత్రుడు ఉన్నాడు విధూముడికి, వాడు విదూషకుడైన వల్లభుడికి కొడుకుగా పుట్టాడు, అతనికి వసంతకుడు అని పేరు పెట్టారన్నమాట. ఈ విధంగా సహస్రానీకుడు విధూముడు, అతనికి మిత్రుడు యౌగంధరాయణుడు, రుమణ్వంతుడు, వసంతకుడు వచ్చారు. ఇతనికి పుట్టినటువంటి వాడే ఉదయుడు అని పేరు పెట్టాడు. ఇతనికి ఉదయన మహారాజు గారి చరిత్ర అంటారే, అది అద్భుతమైన చరిత్రలండి. వీళ్ళు క్రమంగా పెరిగారు. ఆ సమయంలో సరిగ్గా రాజుగారికి 5 ఏళ్ళు వచ్చింది కదా, వచ్చాక ఆ అలంబుస ఏది బ్రహ్మగారి సభలో ఎవరు నృత్యం చేస్తే ఈయనకి శాపం వచ్చిందో ఆ అలంబుస కూడా సరిగ్గా ఈ సహస్రానీకుడికి 5 ఏళ్ళు వచ్చాక భూలోకంలో కృతవర్మ అనే మహారాజు గారికి, అయోధ్య నగరాన్ని పరిపాలించే కృతవర్మ మహారాజు గారికి కూతురుగా పుట్టింది. ఆవిడకి మృగావతి అని పేరు పెట్టారు. మొత్తం మీద బ్రహ్మగారి శాపం ఎంత పని చేసిందో చూసారా? అందుకనే ఒక్క పిచ్చి పని ఇంత కథ నడిపింది. బ్రహ్మశాపం వల్ల వసు విధూముడేమో సహస్రనాయకుడిగా పుట్టాడు. ఆయన అనుచరులు యోగంధరాయణ రుమణ్వంత వసంతకులుగా పుట్టారు. నృత్యం చేసిన అలంబొస మృగావతి అనే పేరుతో అయోధ్యరాజుగారికి కుమార్తెగా పుట్టింది. ఇలా కొంతకాలం జరిగింది. ఈలోపు ఒకసారి స్వర్గం మీదకి రాక్షసులు దండయాత్రకు వెళ్ళారు. స్వర్గంలో దేవదానవులకి ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ మాకు విజయం రావాలంటే ఏం చేయాలని అడిగితే, భూలోకంలో శతానీకుడు అనే రాజున్నాడు, ఆయన కనుక మీ తరపున యుద్ధం చేస్తే ఈ రాక్షసుల్ని రాక్షసరాజుని చంపుతాడు, కానీ తర్వాత ఆయన పోతాడు, ఆయన పోయాక ఆయనకి స్వర్గం ఇవ్వండి అని చెప్పారట. వెంటనే వాళ్ళు భూలోకానికి వచ్చి, శతానీక మాకు సాయం చెయ్యి, రాక్షసవధ చేసి ఇంద్రుడి కాపాడమనగానే దేవేంద్రుడంతటి వాడు సాయం అడిగితే ఈ కాయం ఖాయంగా సాయం చేస్తుంది తప్ప చెయ్యనందు అని కొడుకుని, ఈ సహస్రానీకుణ్ణి, ఏది విధూముడిని పేరు కలిగిన ఈ వసువుని రాజుని చేసి ఈయన స్వర్గానికి వెళ్ళాడు. చాలా ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో మొత్తం మీద రాక్షసులందరినీ చంపాడు, కానీ వాళ్ళు వేసిన బాణాలకి మూలుగుతూ మూలుగుతూ ఈయన కూడా చచ్చిపోయాడు. అయితే బాణం దెబ్బలు తిని చచ్చిపోయాడు అండి, తినకూడని తిండి తిని గ్యాస్ ట్రబుల్తో చావలేదు. ఆ తర్వాత పాప ఇంద్రుడి సారథి మాతలి ఒక రథం మీద ఎక్కించుకుని ఈ శవాన్ని కొడుకు దగ్గరికి తీసుకొచ్చి, కుమార నీ తండ్రి యుద్ధంలో మరణించాడు, కానీ అదృష్టవంతుడు, దేవలోకంలో శత్రువుని చంపు చావడం వల్ల ఎలాగూ దేవలోకంలో ఉన్నాడు కనుక హాయిగా స్వర్గం అలంకరించాడు, ఆయన ఆత్మ స్వర్గంలో ఉంది, శరీరం నీకు ఇచ్చాను అన్నట్ట. తండ్రి అంటే ప్రేమ ఉంటుంది కనుక ఆయన కొంచెం దుఃఖించి, అయినా వీరమరణం పొందిన వాళ్ళ కోసం దుఃఖించకూడదు కనుక ప్రేత కార్యాలు నిర్వహించాడు. ఇది విన్న ఆ శతానీకుడి భార్య విష్ణుమతి కూడా గుండాగి చచ్చిపోయింది. కాబట్టి తల్లికి తండ్రికి కూడా ఇద్దరికి శ్రాద్ధ కార్యాలు నిర్వహించాడు ఆయన. ఆ తర్వాత హాయిగా రాజ్య పరిపాలన చేశాడు. ఈలోపు ఇంద్రుడు, రాక్షసులందరూ చచ్చారు, పాపం శతానీకుడి దైవల్ని కదా మేము రాక్షసుల్ని చంపాం, కాబట్టి ఒక ఉత్సవం చేసుకుందాం అని నందన ఉత్సవం అనే ఒక ఉత్సవం ఏర్పాటు చేశాట. ఈ నందనోత్సవానికి సహస్రానీకుడిని పిలిచాడు. నాయన, నీ దగ్గరికి మాతలిని పంపుతున్నాను, అది దివ్య విమానం, దివ్య రథం, నారథం, నా రథాన్ని మాతల్ని నడుపుతాడు, ఆ రథం ఎక్కి నా దగ్గరికి రా, ఎందుకంటే మీ తండ్రి దయ వల్ల మేము రాక్షసుల్ని సంహరించి విజయం పొందాం, ఇప్పుడు మేము చేసుకుంటున్న స్వాతంత్ర్యోత్సవం నందనోత్సవం నువ్వు కూడా ఉంటే ఇంకా బాగుంటుంది, రమ్మనగానే చాలా ఆనందపడ్డాడండి. ఏమండి, ఎవడన్నా స్వర్గానికి రమ్మని పిలిస్తే కాదంటారా? మరీ అంత దరిద్రులు ఉంటారా? ఇప్పుడు హఠాత్తుగా ఎవరన్నా గురువుగారు మాతో పాటు కేదారం రా అంటే రానంటాడా? వాడు పూర్వజన్మకరం వాలేకపోతే తప్ప. అలాగే స్వర్గానికి ఇంద్రుడు ఒకసారి విజిట్కి రమ్మంటే అందులో వీసా ఇస్తానంటాడు ఆయన, 10 ఇయర్స్ వీసా, అందువల్ల గ్యారంటీ పెడతారు, అసలు వీసాయే దొరకదు. అటువంటిది ఇంద్రుడు అంతటి వాడు రథం పంపించి రథం ఎక్కి పైకి రా అంటున్నాడు. పైగా ఇంద్రుడి రథంలో పెడితే ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ కూడా కదా, మళ్ళీ అందులో హాయిగా కూర్చుని వెళ్ళచ్చు. అలాగే వస్తానన్నట్ట. ఆ ఇంద్రలోకానికి వెళ్ళాడు. మంచి అద్భుతమైన ఉత్సవాలన్నీ కళ్ళారా చూశాడు, పులకించిపోయాడు. ఇక ఇంటికి బయలుదేరబోతూ ఉండగా ఇంద్రుడు ఇతను పిలిచి, రాజకుమార, నీకు తెలియని పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను, నువ్వు నిజంగా మానవుడివి కాదు, నీ పేరు విధూముడు, నువ్వు వసువి, బ్రహ్మగారి సభలో అప్సరసని చూడడం వల్ల ఆయనకి కోపం వచ్చి నిన్ను శాపం పెట్టి భూలోకానికి పంపాడు, శాపగ్రస్తుడివై భూలోకానికి వెళ్ళావు, ఇప్పుడు ఇలా రాజును అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు విధూముడివి, నీకు భార్య అవ్వడం కోసం అలంబుస అనేటటువంటి అప్సరస మృగావతి అనే పేరుతో కృతవర్మ అనే అయోధ్యరాజుగారికి కూతురుగా పుట్టింది. కొద్ది రోజుల్లో ఆవిడ నిన్ను తప్పక పొందుతుంది. కానీ దురదృష్టం ఏమిటంటే, ఆవిడ నువ్వు పొందినా ఇంకా ఏదో కర్మయోగం వల్ల ఆవిడకు దూరం అవుతావు, చిట్ట చివరికి కథ సుఖాంతం అవుతుంది అని చెప్పాట. చాలా సంతోషపడ్డాడు ఈయన, భూలోకానికి బయలుదేరాడు. అమ్మయ్య, అలంబుసన కోసం భూలోకంలో మృగావతిగా పుట్టిందా, ఆ మృగావతి నన్ను పెళ్లి చేసుకోబోతుందన్నమాట. అయితే ఇది శాపం పొందితే పొందాను కానీ కోరిక తీరుతోందనే సంతోషంతో ఇంద్రుడిచ్చిన రథం ఎక్కి కిందకి దిగడం మొదలెట్టాడు. ఆ సమయంలో తిలోత్తమ, మహారాజా మహారాజా ఇలా రాందిట. ఎందుకంటే తిలోత్తమకి రాదంటే చాలా అభిమానం, ఆయన గంధర్వుడిగా ఉన్నప్పుడు వసువుగా ఉన్నప్పుడు అభిమానం, ఇప్పుడు అభిమానం. ఏదో మాట్లాడదామని పిలిస్తే ఈయన తన కాబోయే భార్య మృగావతి మీద దృష్టితో ఈవిడ మాట వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు హడావిడిగా. కొన్ని కారణాలు, కొంతేమో భార్య మీద రాబోయే భార్య మీద వ్యామోహం, ఏమో చెవుడు కూడా ఉండొచ్చు. కొంత వయసు వచ్చేసరికి ఈ చెవు వినపడపడం వల్ల ఒకటారు కూడా చెబుతారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయిలేండి. దాంతో ఆవిడకి ఆగ్రహం కలిగింది. వెంటనే రాజుగారి రథానికి ఎదురుగుండా వచ్చి, మూఢుడా, సౌందర్య గర్వమా లేక ఇంద్రుడంతటి వాడి ఆహ్వానం పొంది స్వర్గానికి వచ్చానని అహంకారమా? నా వంటి అప్సరస తిలోత్తమ ఆగమని పిలుస్తూ ఉంటే పెడచెవిని పెట్టి వినకుండా పోతావా? ఇదే నీకు నా శాపం. ఏ స్త్రీ మీద వ్యామోహంతో నన్ను నువ్వు నిర్లక్ష్యం చేశావో ఆ స్త్రీ నీకు పెళ్ళైన కొద్ది రోజులకే నిన్ను విడిచిపెడుతుంది. 14 నుంచి 16 సంవత్సరముల కాలం ఆవిడికి నువ్వు దూరంగా ఉంటావు అని చెప్పించగానే ఆయన చాలా బాధపడి, ఏం కర్మమండి బాబు, ఏ ముహూర్తంలో బ్రహ్మగారు శాపం పెట్టారు? శాపాల మీద శాపాలు తగులుతున్నాయి. పనులు కొంతలో కొంత అయ్యాం, అసలుంటే ఆవిడ భార్య అయితే 14 ఏళ్ల తర్వాత అయినా ఆవిడ పొందుతాను కదా అనుకుని 14 16 మొత్తం మీద ఆవిడ తిరిగి పొందుతాను అనుకున్నట్ట. చెప్పాక కొన్ని వదలవు, మనం దాన్ని వదిలినది వదలదు, అదొక కర్మ. ఇప్పుడు అశ్వత్థామ కథ నేను వదిలేద్దామని వదిలిందా, ఇవాళ కూడా వచ్చిందా లేదా, అలాగే ఉంటుందన్నమాట. కొన్ని ఏ ముహూర్తంలో తగులుకుంటాయి వదలవు, సంసార బంధంలాగా. సరే, ఆయన మొత్తం మీద భూలోకానికి వచ్చాక ఆయన అదృష్టం బాగుండి మృగావతి ఆయనకి భార్య అయ్యింది. అమ్మయ్యా, పూర్వజన్మలో ఎప్పుడో బ్రహ్మగారి శాపం వల్ల దూరం అయిన అలంబుసనాకు భార్య అయ్యిందని ఆవిడతో ఎంతో ఆనందంగా గడుపుతున్నాడు. ఆవిడ పూర్ణ గర్భిణి అయిపోయిందిట. ఇంకా 2-3 రోజుల్లో ప్రసవిస్తుంది అనగా ఓ పిచ్చి కోరిక వచ్చింది ఆవిడకి. అప్పుడప్పుడు ఎందుకో పిచ్చి కోరికలు వస్తాయి, అదో కర్మ. ఏమండి రక్తంలో స్నానం చేయాలనిపిస్తుందండి అందుట, చెప్పా కదా అదేదో యోగం. లేకపోతే అంత జగన్మాత సీతామాత ఏమిటి, ఏం కవలో కోరుకో అని రాముడు అడిగితే అడవికి వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట. మరి అవే విచిత్రాలంటే. వీటికి కారణం అంటే మనం చెప్పడం, కార్యకారణ సంబంధం అంతా ఎరిగిన వాడే పరమాత్ముడు అక్కడే. సరే, వెంటనే ఈయన తెల్లబోయాడు. భూలోకంలో ఒక మహారాజు గారి భార్య పూర్ణ గర్భిణి, రక్తంలో స్నానం చేస్తే అది ఎంత పాపం. అసలు జంతువుల రక్తం అంటేనే నాకు జుగుప్స, మానవ రక్తం అది ఇంకా పాపం. నేను కనుక ఈ పొరపాటున ఆవిడకి రక్తం తెచ్చిపెట్టానా, ప్రజలంతా నన్ను గర్హిస్తారు, ఈ సంప్రదాయం కొంపలు ముంచుతుంది కూడా అనుకున్నాడు. గర్భవతి అయిన భార్య కోరిక తీర్చాలి కానీ రక్తంలో స్నానం చేయకూడదు. ఆ రోజుల్లో ఎర్రని పువ్వులు ఉండేవి. ఆ పువ్వులు ఇప్పటికూడా వీధుల్లో కొన్ని చోట్ల కనపడతాయండి, శిరీష పుష్పాల్లాగే కనపడతాయి. అగ్ని పువ్వులు అని అంటారు చూసారు మీరు, ఇంతంత ఎర్రగా ఉంటాయి. అలాంటి ఆ పువ్వుల్ని తన దొడ్లో ఉన్న దిగుడు బావి నిండా వేసేశాడు, కొంత కుంకం కలిపాడు. ఈ కుంకం వల్ల, ఈ ఎర్రని పువ్వుల వల్ల మొత్తం బావి చూడడానికి రక్తవాపిలా కనపడింది టండో. వాటిని సంస్కృతంలో కౌసుంభ పుష్పములు అంటారు. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీ తటీ అని అమ్మవారికి నామం లేదు. ఎరుపు కంటే ఎరుపు, అరుణ అరుణ అంటే బాగా ఎరుపు అనమాట. అరుణము కంటే అరుపైన ఎరుపైన, అరుణము కంటే అరుణమైన కుసుంభ అనే పుష్పముల వలె ప్రకాశిస్తున్న వస్త్రమును నడుముకు ధరించిందిట. వస్త్ర అంటే చీర, దానితో భాస్వత్ ప్రకాశిస్తున్న కటీతటి నడుము కలిగింది అమ్మ. కాబట్టి కౌసుంభము అంటే ఈ కుసుంభ పుష్పముల వలె ఉండున్నది అనమాట. కుసుంభ పుష్ప సంబంధమైనది. దాన్ని తెలుగులో అగ్నిపూలని కూడా పిలుస్తారు. ముఖ్యంగా సత్తుపల్లి నుంచి ఖమ్మం పెడుతుంటే దారిలో రోడ్డుకి 2 వైపులా కనపడితే ఎర్రగా పువ్వులు రాలుతాను. ఈ మధ్యన తగ్గిపోతున్నాయి క్రమంగా, చెట్లు కూడా పడగొట్టేస్తున్నారు. ఈ కౌసుంభ పుష్పములతో దిగుడు బావంతా నింపి అందులోకి జాగ్రత్తగా నింపి చూసావా, నీకోసం రక్తం తెప్పించాను కానీ నిజం అనుకుంది ఆవిడ. అందుకని అందులో బుడుంగని ఒలిగింది. అందులో దిగుడు బావులంటే ఇలాంటి మన బావులు కావండి, బుల్లి బుల్లి బావులు కాదు, పెద్ద విశాలమైన చెరువుల్లో ఉండేవి ఆ దిగుడు బావులు. ఆ బావిలో ఆవిడ స్నానం చేస్తోంది. ఇంతలో ఓ పెద్ద గండభైరుండ పక్షి చూసింది, గరుత్మంతుని వంశంలో పుట్టిన పక్షి. ఎర్రని ఆ పువ్వులు, ఎర్రని నీళ్లు, ఎర్ర చీర కట్టుకుంది పైగా ఈవిడ స్నానం చేస్తుంటే ఈవిడిని మాంసం వద్దనుకుందిట. టక్కన వీపు మీద పట్టుకుని ఎత్తుకుపోయింది. తీరా తీసుకెళ్ళి ఉదయ పర్వత గుహ దగ్గరికి వెళ్ళి తిందామని చూస్తే ఈ అమ్మాయి కింద పడగానే వదిలేసి వెళ్ళిపోయింది. బతికున్న వాటిని తినేవి కదా పూర్వకాలంలో గరుడ పక్షులు, వదిలేసింది. ఎక్కడి కౌశాంబీ నగరం, ఎక్కడి ఉదయ పర్వతం కొన్ని వేల మైళ్ళ దూరంలో పారేసిందిట. చెప్పగా తిలోత్తమ శాపం. ఇక చూడండి, ఆవిడ గొల్లును గోల పెట్టింది. బ్రహ్మగారి శాపం వల్లేమో భూలోకానికి వచ్చాను, తీరా పెళ్ళైన వెంటనే భర్తకు దూరం అయిపోయాను. ఏ స్త్రీకైనా భర్తకు దూరం అయిపోతే కలిగే బాధ అంతా ఇంత కాదని ఏడుస్తుంటే ఆవిడ అదృష్టం బాగుందండోయ్. పరశురాముడి తండ్రి జమదగ్ని మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి అమ్మాయి బాధపడకు, ప్రతి వ్యక్తికి జీవితంలో అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి, మహానుభావులు కూడా ఎన్నెన్నో కష్టాలు అనుభవించారు, నువ్వు అలాగే కష్టాలు అనుభవిస్తున్నావు, కంగారు పడకు, నీకు ఒక కుమారుడు పుడతాడు, పుట్టాక వాడు పెరిగిన తర్వాత నీ భర్త నిన్ను కలుసుకుంటాడు, మీ అందరికీ పూర్వజన్మ సుకృతం వల్ల శాప విముక్తి అవుతుంది అని చెప్పి ఆవిడని ఓదార్చాడు, తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. అక్కడ ఆశ్రమంలో ఉన్నటువంటి మునిపత్నులు ఈవిడికి పురుడు పోశారు. ఆశ్రమానికి వెళ్ళిన 3 రోజులకి కొడుకు పుట్టాట, ఉదయనుడు అని పేరు పెట్టారు అతనికి. ఆశ్రమంలో ఉదయ పర్వతం దగ్గర పుట్టాడు కనుక. అన్ని కర్మలు చేశారండి. ఈ కుర్రాడు ఎలా ఉండేవాడు తెలుసా, 12 ఏళ్ల వయస్సుకే 20 ఏళ్ల కుర్రాళ్ళ ఉండేవాట. మంచి బలము, నవయువనం. కొంతమంది అండి ఏమిటో తెలియదు, వాళ్ళకి వయసు తెలియదు. 12 ఏళ్ల దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఎప్పుడు చూసినా 16 ఏళ్ల కుర్రాళ్ళలో ఉంటారు అంటే నాలాగా. అసలు వాళ్ళు ఏమిటో మరి తెలియదు. పూర్వజన్మ సుకృతం అంటే ఆ ముఖాలు చూస్తే కళకళ్ళు ఆడిపోతూ ఉంటాయి. ఈ మధ్యన ఎవరో అన్నారు, గురువుగారు మిమ్మల్ని చూస్తే స్వీట్ 16 అన్నట్టుగా ఉన్నారండి అని. నిజంగా ఉన్నానంటారా, మొహమాటానికి అన్నారా? సరే ఏం చేస్తాం, అలా అంటే ఎంత ఆనందం కలిగిస్తుందో. ముసలాండి కూడా మీరు 16 ఏళ్ళ కుర్రాళ్ళ ఉన్నాడంటే వాడికి ఎంత ఆనందం కలుగుతుందో తెలుసిన. ఈ కుర్రవాడు ఏంటో తెలియదు కానీ మంచి ఒడ్డు పొడుగు ఉండడం వల్ల, దృఢంగా ఉండడం వల్ల కొంచెం పెద్దగా కనపడేవాడు. క్రమంగా 14 ఏళ్ల వయస్సులో అతడు 25-30 ఏళ్ల కుర్రవాడిలాగా కనపడేవాట, నవయువకుడిలాగా. అతడు చిన్నప్పటి నుంచి పరాక్రమవంతుడు, సింహాలను పట్టుకుని ఆడేవాడు, పులులతో ఆడేవాడు, ఏనుగుల తొండాలు పట్టుకుని విసిరేసేవాడు పైకి. అంత దృఢమైన బలమైనటువంటి వాడు అది. అలాంటి వాడికి మీరు ఏం పెట్టినా గ్యాస్ ట్రబుల్ రాదు. మనం గట్టిగా ఏదైనా తింటే గ్యాస్ ట్రబుల్. నాకు దగ్గరికి మధ్యన అవడొచ్చిన గ్యాస్ ట్రబులే, ఇవాళ రోజంతా గ్యాస్ ట్రబుల్ అని ఎందుకంటేనంటే అలా బాధ కొడుతున్నవాడు పొద్దున తగిలేను నాకు. కాబట్టి ఆ రోజుల్లో ఏమిటో ఏం తిన్నా వాళ్ళకి ఏం అయ్యేది కదండి, మరి ఏమిటో కానీ కర్మయోగం ఇప్పుడు ఈ కలియుగంలో. ఒకరోజున అతడు వేటాడుతూ సరదాగా, అంటే ఆయన ఎప్పుడు క్రూర మృగాలను తప్ప పవిత్ర మృగాలను చంపేవాడు కాదు. ఎప్పుడైనా మరీ క్రూరమైన మృగములు, సాధు మృగములకి కష్టములు కలిగిస్తూ ఉంటే వెళ్ళి వేటాడి వాటిని రక్షించేవాడు అనమాట సాధు మృగాలని. సింహాల నుంచి జింకల్ని, పులుల నుంచి ఇంకేవో కుందేళ్ళని, ఇటువంటి వాటిని రక్షిస్తూ వెళ్ళేవాడు. ఓ చోట ఒక తమాషా జరిగిందండి. ఒక అద్భుతమైన సర్పం ఉంది, మంచి సర్పం, పెద్ద పడగ కలిగిన సర్పం. ఆ సర్పాన్ని ఒక బోయివాడు పట్టుకున్నాడు. వాడు కొంచెం మంత్రములు ఎరిగిన అడవుల్లో కిరాతకుల దగ్గర కొన్ని మంత్రాలు ఉంటాయండి. అమ్మ బాబోయ్, అడవి మంత్రాలు మామూలు మంత్రాలు కాదు, ఆ మంత్రాలతో పాములకి కట్టేసేస్తారు వాళ్ళు. అంత గొప్ప సర్పాన్ని ఓ బోయివాడు మంత్రం వేసి కట్టేసి దాన్ని ఇలా పెట్టి అలా పెట్టి పీకి పిసికి కొంచెం ఆడిస్తున్నాడు. అది పాపం కన్నీళ్లు పెట్టుకుంటోంది. దయ కలిగింది పాపం ఉదయనుడికి. పోయి వ్యాధుడా, ఎందుకురా దాన్ని హింసిస్తున్నామంటే, మేము పోయేవాళ్ళం అండి, హింసించడం మాకు అలవాటు, దీని కూరలు పీకేస్తాను, విషం పిండేస్తాను, విషం అమ్ముకుని ఈ పాముని ఏ పాములు ఆడించుకునేవాడికి ఇస్తే కూరలు లేని పాముతో వాడు సంపాదించుకుంటాడు, డబ్బు కోసం కదండి మహారాజు బిడ్డ అన్నట్ట. ఒరే డబ్బు కోసం అయితే దీన్ని హింసించద్దు, నా చేతికి ఒక కంకణం ఉంది, మా అమ్మ నేను పుట్టినప్పుడు ఈ కంకణం నా చేతికి వేసింది, అద్భుతమైన కంకణం ఇది, కోట్లు ఖరీచేస్తుంది, మహారాజులు తప్పెవరు కొనలేరా అటువంటి కంకణం ఇది అని తన చేతుకున్న కంకణాన్ని వాడికి ఇచ్చేసి ఆ పాముని విడిపించాడు. ఆ కంకణం చూడడంతో వాడికి మతిపోయింది. అమ్మ, సహస్రావధానం చేసిన పద్మాగరి గారు కూడా డొక్కు కంకణం వేశారు, అందులో బంగారం ఏమో అరకాసును మిగతాదంతా లక్క, కానీ ఇది అలాగదే, ఎంత అద్భుతమైన కంకణం. అప్పుడప్పుడు మాకు కంకణం వేస్తారండి, కంకణంలో అలా లోపల డొల్ల, ఆ లోపలంతా లక్క, అది తెలియదు. మనం ఏమనుకుంటామంటే అబ్బోది నిండా బంగారం ఉందేమో అనుకుంటాం. ఇంటికి వచ్చాక చూసి ఇంత దుఃఖలో ఉందనమాట నాకు. దాన్ని కరగదీస్తే అరకాసు బంగారం వచ్చింది, కనీసం అరకాసు అయినా వచ్చిందిలేండి. అరకాసు అరకాసా అరకాసు అరకాసా అని 3 రోజుల పాటు చూసిన వాళ్ళు ఏడ్చేట. కాబట్టి చెప్పొచ్చేదండి. కొంతమంది అలా ఇస్తారు. ఓసారి ఇంకో తమాషా జరిగింది. నైమిషారణ్యంలో ఇంతంత మంచి మంచి కలశాలు పెట్టారు. ఆ కలశాలు పురోహితుల వారికి ఇచ్చేస్తూ ఉన్నారు పాపం. నాతో పాటు మంచి పండితులు ఇచ్చారు పాపం. ఐదుగురికి 5 కలశాలు ఇస్తున్నారని ఇచ్చారు, వెండి కలశాలు. ఇంకా చూడండి వాళ్ళు ఎంత ఆనందపడిపోయారో. ఎవరు మా కశ్యప్ గారు వాళ్ళంతా ఉన్నారనమాట. వాళ్ళు వేద పండితులు కొందరు, స్మార్థ పండితులు కొందరు. ధర్మం కదా, ఇస్తే సంతోషిస్తారు కదా. తీరా చూస్తే అది నకిలీ చెంబులు, వెండి కోటింగ్ కనపడుతున్నాయి, లోపలేం లేదు, స్టీల్ కంటే అధ్వానం అనమాట. చెప్పాలి కదండి, నేను చాలా బాధపడతాం ఒక్కోసారి అలాంటప్పుడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలా ఉన్నా స్మార్థ పండితుల్ని, పురోహితుల్ని, అర్చకుల్ని, వేద పండితుల్ని ఎప్పుడు అవమానం చేయకూడదు. ఇష్టం ఉంటే ఇస్తాం, లేకపోతే మానే. వెండి చెంబులు అని చెప్పి అక్కడ ఆ చెంబులు ఇస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? ఐదుగురిని తీసుకొచ్చామా, ఐదుగురికి ఇప్పించామా? అక్కడ తీరా చూస్తే ఇంటికి కడితేనేమో అది ఎందుకు పనికిరాదా? అది తప్పు, నాకు తెలియదు చాలా కాలం. ఆ తర్వాత ఓ రోజున కశ్యప్ వచ్చి గురువుగారు ఇలా ఇచ్చారండి అంటే నేనే బాధపడి తర్వాత నాకు తోచిన డబ్బులు మళ్ళీ పాప అతనికి ఇచ్చాను. అది దోషం అయ్యి చాలామందిని పాడు చేస్తుంది. కొంతమంది ఆస్తులు అందుకే పోగొట్టుకున్నారు. బంగారం లాంటి ఆస్తులు పోయి రోడ్డు మీద ఎందుకు పడుతున్నారు అనుకుంటారు మీరు? అన్నదమ్ములు కొట్టుకోవడాలు, ఆస్తులు పోగొట్టుకోవడాలు, చివరికి దిక్కులేని జీవితాలు జీవించడాలు, కుటుంబంలో కలహాలు ఎందుకు వస్తున్నాయంటే ఇదిగో ఇలాంటి మహానుభావులకి మీరు బాధ కలిగించడమే. నేను మిమ్మల్ని అడిగారు వాళ్ళు ఏమన్నా నచ్చితే ఇవ్వండి, లేకపోతే చెప్పండి ముందు రాగి కలశం ఇస్తాం, ఏ కలశం ఇవ్వం, మీకు తోచిన దక్షిణ ఇస్తాం అని చెప్పేయండి. అంతేగాని పొరపాటున ఇవ్వకండి. చిరిగిపోయిన నోట్లు గుళ్ళో కడతారండి. పాపం అర్చక స్వామి దగ్గరికి వెళ్ళడం, మాందాత కాలం నుంచి వాడుతూ చిరిగిపోయి ముక్కలైపోయి అంటించిన నోట్లు వాళ్ళకి ఇస్తున్నారు. అంతకంటే దానం చేయకపోతే మానేయండి. పనికి మాలిన వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా దానం చేయొద్దు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఈ నెల కాదు, మంచి అద్భుతమైన దాదాపు 50 కాసులకి పైన ఉన్నటువంటి కంకణాన్ని వాళ్ళమ్మ అలంబొస మృగావతి ఇచ్చిందన్నమాట చిన్నప్పుడు వీడు పుట్టగానే. అది కూడా ఆవిడది కాదు, వాళ్ళ ఆయన ఇచ్చాడు. వాళ్ళ ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి పొందినటువంటి కంకణం, రాజకంకణం. ఆ కంకణం బోయవాడికి ఇవ్వగానే వాడు ఆనందపడిపోయట ఈ పాముని విడిపించాడు. ఇప్పుడు ఆ పాము అతని దగ్గర నుంచి బయటకు వచ్చాక దానికి ఉన్న మంత్రం కట్టుపోయింది. పోగానే అది టక్కున ఒక మనిషిగా మారిపోయింది. ఈయన తెల్లబోయాడు, ఇదేమిటో మనిషిగా మారేమంటే నేను పాతాళ లోకంలో ఉండే సర్పాన్నండి, నేను నిజానికి అంత తేలికైన సర్పాన్ని కాదు, మహాద్భుతమైన దివ్య సర్పాన్ని, మమ్మల్ని ఇచ్చా రూప సర్పాలు అంటారు, అంటే కామరూపం ధరించే సర్పాలు అంటారు. మేము మనిషి రూపం ధరించగలం, పాములుగా ఉండగలం, కానీ కర్మయోగం వల్ల ఈరోజు భూలోకానికి వచ్చాను, పాతాళ లోకం నుంచి. ఇక్కడ ఉన్న బిలంగుండ ఈ దుర్మార్గుడు మహామంత్రవేత్త, మాలాంటి సర్పముల యొక్క నోరు కట్టగలిగే శక్తి కలిగిన వాడు. తన మంత్రంతో నన్ను కట్టేసి కదలకుండా చేశాడు. లేకపోతే నేను మామూలు మనుషులైతే వాడిని కాటేసి వెళ్ళిపోయేవాడిని. సమయానికి నువ్వు వచ్చి రక్షించావు, లేకపోతే నేను ఘోరమైన చిత్రహింసలకి పాలయ్యేవాడిని. ఎందుకంటే మాకు అంత తెలియ చావురాదు. నా కూరలు తీసేసి ఎవరికైనా అమ్మేసి ఉంటే వాడి దగ్గర దిక్కు లేకుండా ఆటలాడుతూ బతకవలసి వచ్చేది. నేను నన్ను రక్షించావు. నా పేరు కిన్నరుడు, మా తండ్రి పేరు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి గురించి విన్నారుగా మీరు. ధృతరాష్ట్రుడు అంటే కద్రువు యొక్క కొడుకు. ఏది తక్షకుడు, అరుకాషుడు, ధృతరాష్ట్రుడు, కంబళుడు, అశ్వతరుడు, అశ్వసేనుడు, ఆదిశేషుడు, వాసుకి, వీళ్ళంతా అన్నదమ్ములండి. అటువంటి వాటిలో ధృతరాష్ట్రుడి కొడుకు కిన్నరుట్టు వీడేకంగా అంతటి వాడిని బంధించాడంటే ఆ బోయవాడు ఎటువంటి మంత్రాలు ఉన్నాయి చూడండి వాడి దగ్గర. అందులో సామాన్యంగా భావించకూడదు. ఒక్కోసారి బోయవాడు కట్లేసి పడిపోతారు. వాళ్ళలో కూడా గొప్పవాళ్ళు, శక్తులు ఉన్నవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు, గొప్పవాళ్ళు అన్ని చోట్ల ఉంటారు. నువ్వు నన్ను రక్షించావు, నేను రుణం తీర్చుకోవాలి. ఒక్క కొద్ది రోజుల పాటు నాతో పాటు పాతాళలోకానికి రా అని బతిమాలి అక్కడ ఒక అద్భుతమైన పాతాళ వివరం ఉంది, ఒక పుట్ట అందులోకి తీసుకుపోయి దాని నుంచి పాతాళ లోకానికి తీసుకుపోయాడు. తన తండ్రి ధృతరాష్ట్రుడికి చూపించగానే ఆయన ఎంతో ఆనందపడిపోయాడు. నాయన, నా కుమారుడికి ఎన్నోసార్లు చెప్పాను నెత్తి మీద మణి లేకుండా బయటికి వెళ్ళొద్దని. మా పాతాళవాసులకి పుట్టుకతో కొన్ని మణులు ఉంటాయి, అవి శిరస్సు మీద ఉంటాయి, అవి ధరిస్తే ఏ మంత్రములు మమ్మల్ని బంధించవు. మణి లేనప్పుడు మేము కూడా మంత్రాలకి కట్టుబడతాం. ఇతడి వాడు మణి లేకుండా వెళ్ళాడు, అందుకే బోయవాడి మంత్రానికి కట్టుబడ్డాడు. ఇప్పుడు నువ్వు రక్షించావు, కొద్ది రోజులు అతిథిగా ఉండు అనగానే ఈ ధృతరాష్ట్రుడికి ఒక కూతురు కూడా ఉంది, అంటే కిన్నరుడికి చెల్లెలు, ఆమె పేరు లలిత. ఆవిడ వీడిని చూడటంతో పులకించిపోయి, నాన్నగారండి నాన్నగారండి నేను వాడిని వివాహం చేసుకుంటానండి అందిట. ఆయన కూడా సంతోషపడ్డాడు. ఆ ఇద్దరికి వివాహం అయ్యింది. వివాహం అయిన వెంటనే సద్యో గర్భం పొందింది ఆవిడ. తక్షణం గర్భం పొంది పిల్లవాడిని కన్నది. పిల్లవాడిని కనడంతో టక్కున ఆవిడ రూపం మాయమైపోయింది. ఆవిడ కాస్త ఒక విద్యాధర స్త్రీగా మారిపోయింది. అహం విద్యాధరీ పూర్వం సుకర్ణీ నామ నామత శాపాత్ సర్పత్వమాప్తాస్మి శాపాంతో గర్భయేషతే. మహాత్మా ఉదయన కుమార, నేను నిజానికి నాగరాజకుమార్తెని కాను, నా పేరు సుకర్ణి, నేను విద్యాధర స్త్రీని. పూర్వం నేను ఒక ఋషీశ్వరుడి యొక్క తపస్సు పాడు చేయడానికి వెళ్ళాను. దాంతో ఆయన కోపం వచ్చింది. నువ్వు సర్పగంజవై పుట్టు అన్నాడు. శాపం నుంచి నాకు విముక్తి కలిగించమంటే నువ్వు మానవుడి వల్ల కుమారుణ్ణి కనగానే తక్షణం నీకు శాప విముక్తి అన్నాడు. అందుకే నిన్ను వివాహం చేసుకున్నాను. నీ వల్ల కొడుకు పుట్టాడు, పుట్టగానే నాకు శాప విముక్తి అయ్యింది. ఇక నేను ఇక్కడ నాగలోకంలో ఉండక విద్యాధర లోకానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఉపకారం చేయడానికి రెండు ఇస్తున్నాను. ఒకటి తాంబూల మాల, తమలపాకులతో చేసిన దండ. ఈ దండ వెడలో వేసుకో, ఇది ఎప్పుడు వాడిపోదు. ఈ తమలపాకుల దండ వాడిపోని తమలపాకుల దండ మెడలో ఉన్నవాడికి ఏ విషయం ఏం జరగదు. పాముల విషయాన్ని విరగ్గొడుతుంది ఇది. ఎవరినైనా పాము కాటేస్తే ఈ తమలపాకుల దండ వాడి మీద పెడితే టక్కున విషం విరిగిపోయి వాడు టక్కున కూర్చుంటాడు. ఎవరికైనా కడుపులో గ్యాస్ తండి కడుపు బిగుసుకుపోతే ఈ తమలపాకుల దండ దాని మీద పెడితే వెంటనే కడుపులో ఉన్న నొప్పిపోయి వాడు ఆరోగ్యవంతుడవుతాడు. అసలు అవన్నీ దొరికితే మీ అందరికీ నేను వైద్యం చేసేవాడిని. ఆ దండ కోసం వెతుకుతున్నాను నేను కూడా. ఎప్పుడో ఒకప్పుడు దొరకకపోతుందా, ముందు నాకు కూడా వైద్యం చేసుకుని నీకు వైద్యం చెప్పిపోతాను. ఆ తదనంతరం ఇంకొక వీణ ఇస్తున్నాను, దాని పేరు సుఘోషము. ఈ సుఘోషమని పేరు కలిగిన వీణ, లేక ఘోషవతి అని పేరు కలిగిన వీణ వాయించకుండానే వాయింపబడుతుంది. రాళ్ళు ఎప్పుడైనా కరగాలి అనుకుంటే ఈ వీణ వాయిస్తే రాళ్ళు కరిగి నీళ్ళు అవుతాయి అని రెండు ఇచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ ఆకాశంలోకి ఎగిరిపోయాక ఈయన అన్నాడు, ఇంకెందుకండి మా ఆవిడ వెళ్ళిపోయింది కదా, నాకు కూడా ఇక్కడ ఆతిథ్యం పూర్తయింది, ఈ కుమారుణ్ణి వెంట పెట్టుకుని నేను భూలోకానికి పోతున్నానని తన తల్లి మురగావతి దగ్గరికి వెళ్ళాడు. ఏమిరానైనా దాదాపు 5-6 రోజుల నుంచి కనపట్టలేదంటే జరిగింది చెప్పి పాతాళానికి వెళ్ళాను. పాతాళంలో కాబట్టి వీడు వెంటనే కుమారుడు పుట్టాడు, అదే భూలోకంలో అయితే 10 నెలలు అయ్యాక పుట్టాలి, సజ్జోగర్భం అంటారు దీన్ని అని తన కొడుకులు ఇస్తే ఆ మనవణ్ణి చూసుకుని సంతోషించింది. ఈ వీణ, తమలపాకుల దండ, తన కొడుకు, తల్లి, వీళ్లతో ఆయన ఉదయపర్వతం మీద జమదగ్గిన ఆశ్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఈయన బోయవాడికి కంకణం ఇచ్చాడుగా, ఈ కంకణాన్ని ఎక్కడెమ్ముదామన్నా ఎవడూ కొండం లేదు, ఎందుకంటే దీని రేటు మేము కట్టలేమన్నారట. చివరికి ఎవరు అన్నారు, కౌశాంబీలో సహస్రానీకుడు అనే ఒక రాజుగారి దగ్గర మంచి వర్తకులు ఉంటారు, కోటీశ్వరులు వాళ్ళు. ఆ నగరంలో ఉన్నటువంటి వైశ్యుల దగ్గర ఉన్న సంపద ఇంకెక్కడ ఉండదు, వాళ్ళైతేనే నిజాయితీగా డబ్బులు ఇస్తారు, ఇంత బాగా ఇంకెవరూ కొనలేరు అనగానే వీడు వెంటనే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఒక బంగారం కొట్టి ఆయనకి ఇది ఇచ్చాడు. దాని మీద సహస్రానీకుడు పేరుంది. ఆ రోజుల్లో దొంగ సొమ్ము ఎవడన్నా పట్టుకొస్తే క్షమించేవారు కదండి, చాలా నిజాయితీ అండి. అసలు ఏమండి, ఆ వర్తకుల రుణం తీర్చుకోలేం కాబట్టే ఇప్పటికీ వాళ్ళని తలుచుకుంటున్నాం. వాళ్ళు చేసిన వ్యాపారం రాజుల రాజ్యాలు నిలబెట్టింది, ఏదో అప్రంగా వచ్చిందని తీసేసుకునేవారు కాదు. నిజానికి వాళ్ళు తలుచుకుంటే కావాలంటే ఈ కంకణం తీసేసుకుని 10 రూపాయలు ఇచ్చి పంపించక. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, ఒరే నిజం చెప్పింది, ఈ కంకణం మీద మహారాజు గారి పేరుంది, ఇంత విలువైన కంకణం నీకు ఎలా వచ్చిందని అడిగితే వాడు ఉన్న విషయం చెప్పాడు. నేనేం దొంగతనం చేయలేదండి, అడవిలో పాముని ఆడిస్తూ ఉంటే ఎవడో కుర్రాడిచ్చాడు అనగానే సరే రాజుగారి దగ్గరికి ఎడదామన్నాడు. ఈయన రాజుగారి దగ్గరికి తీసుకెడితే రాజుగారు తెల్లబోయి, నాయన నాయన నీకు పుణ్యం ఉంటుంది, ఆ కంకణం ఇచ్చిన వాడు ఎవడో వాడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళరా అంటే, మహారాజా ఉన్నమాట ఉన్నట్టు చెబుతానండి, మీరు నన్నేమి తప్పుగా భావించద్దు, అసలు మిమ్మల్ని చూస్తే ఆ కుర్రాడు చూసినట్టుందండి, ఆ కుర్రాడు మీ పోలికతోటే ఉన్నాడండి అన్నట్టు. పైగా గ్యారంటీగా వాడు నా కొడుకేరా, ఈ కంకణం నా భార్యకి మాత్రమే ఇచ్చాను, బహుశా ఆవిడికి నాకు కుమారుడు పుట్టుంటాడు అడవిలో ఎక్కడో, ఆ కుమారుడికి ఆవిడికి కంకణం ఇచ్చుంటుంది, ఇదిగో 14-16 ఏళ్ల తర్వాత శాప విముక్తి అని తిలోత్తమ చెప్పిన సమయం కూడా వచ్చేసింది, కాబట్టి ఆవిడ నా భార్య అనుకుని ఈ బోయివాడిని మెచ్చుకొని బోడి కంకణం డబ్బు ఎంత మహాయితో 1,000 రూపాయలు, ఆ రోజులో 1,000 రూపాయలే కదా పెద్ద ఎక్కువ, బంగారానికి కూడా 1,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ అండి, 1,000 రూపాయలతో ఏకంగా ఒక ఊరు కొనేసేవారు వాళ్ళు. అది కాదు, నీకు 1,00,000 ఇస్తానని ఇచ్చి నీవే దగ్గరుండి ఆ కుర్రవాడి దగ్గరికి తీసుకెళ్ళన్నాడు. మొత్తం మీద అడవిలో ప్రయాణం చేసి జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళారు. జమదగ్ని రాజుగారికి స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, ఇదిగో నీ భార్య మహారాజా, నీలాంటి పుణ్యాత్ముడి భార్యకి పురుడు పోసే అవకాశం నాకు వచ్చింది, వీడు నీ మనవడు అని చెప్పగానే నేను ఆనందపడిపోయాట. ఇప్పుడు మంత్రులు కూడా వచ్చారు. బుద్ధిమంతుడైన తన పుత్రుడికి ఆయన రాజ్యం ఇచ్చేశాడు. నాయన ఉదయన ఇక రాజ్యం పరిపాలించు. ఈ నా మిత్రులు యౌగంధరాయణుడు, రుమణ్వంతుడు, వసంతకుడు, వాళ్ళు నీతో కొంతకాలం ఉంటారు, వాళ్ళకి ఇంకా అప్పుడే శాపవిముక్తి లేదు. నేను మాత్రం ఇంద్రుడు చెప్పిన మాట ప్రకారంగా చక్రతీర్థంలో స్నానం చేసి తిరిగి వెళ్ళిపోతాను. చక్రతీర్థ స్నానంతో నాకు శాపవిముక్తి. నువ్వు మాత్రం కొంతకాలం మా అబ్బాయిని కాపాడి, మీరంతా మీ ముగ్గురు, ఏది యౌగంధరాయణ, రుమణ్వంత, వసంతకులు మీరు, మా ఉదయనుడికి రెండు పెళ్ళిళ్ళు అవుతాయి భవిష్యత్తులో, ఒకటి పద్మావతి, మరొక ఆవిడ వాసవదత్త. ఈ ఇద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత వాడిని రాజ్యంలో నిలబెట్టి అప్పుడు మీరు తిరిగి వసులోకానికి వద్దురు కానీ, అప్పటిదాకా ఈ పిల్లవాడి బాధ్యత మీది అని చెప్పి భార్యను వెంట పెట్టుకుని ఉదయనుడికి పట్టాభిషేకం చేశాక తన స్నేహితులైన ఆ మంత్రి, సేనాధిపతి, వసంతకుల్ని అక్కడ వదిలేసి ఆయన ఒక్కడే చక్రతీర్థానికి వెళ్ళాడు. సంప్రాప్య చక్రతీర్థం చ స్నానం చక్రుః యథావిధి తేషు చ స్నాతమాత్రేషు చక్రతీర్థే నృపాదిషు. చక్రతీర్థానికి వచ్చాడు. రావడంతో ఆనందపడ్డాడు. అమ్మయ్యా ఇక ఈ మానుష జన్మ నుంచి విముక్తి కలుగుతోందనుకున్నాడు. అనుకుని సంకల్పం చెప్పుకుని భక్తి శ్రద్ధలతో అందులో భార్యాసమేతంగా స్నానం చేయగానే చూస్తూ ఉండగానే ఈయన విధూముడిగా ఆవిడ అలంబసగా మారిపోయారు. ఇద్దరు దివ్య విమానం ఎక్కి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఇది చక్రతీర్థ మహిమ. పరమ పవిత్రమైనది. దేవతల యొక్క శాపాలు, బ్రహ్మాది దేవతలు ఇచ్చిన శాపాలు కూడా తొలగిస్తోందంటే ఇంకా మానవులకున్న పాపాలు తొలగించడంలో ఆశ్చర్యం ఉండదు. తర్వాత కదా ఇక్కడ చెప్పడం. ఉదయనుడు, ఆయన పెళ్ళిళ్ళు అవన్నీ ఇక్కడ ఈ స్కాంద పురాణానికి సంబంధం లేదు. అందుకని ఇక్కడి వరకే చెప్పి చక్రతీర్థ స్నానంతో విధూముడు విముక్తి పొందాడు. అనగానే ఇంత అద్భుతమైన తీర్థాల గురించి చెబుతున్నాం. ఇంకా ఏమేమి తీర్థాలు ఉన్నాయి, ఈ రామేశ్వర ప్రాంతంలో ఉన్న అపూర్వ తీర్థాలన్నిటి గురించి చెప్పను కానీ చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న తీర్థాల్లో ఒక అద్భుతమైన తీర్థం వేతాళ తీర్థం. సంస్కృతంలో వాకి బాకి తేడా ఉండదు, అందుకే వేతాళ బేతాళ, వంగ బంగ, అందుకే బెంగాల్ని బంగ అని కూడా అంటారు, బంగబంధు రవీంద్ర రవీంద్ర, వభయో రభేద అందుకే వేతాళ బేతాళ, లాకి రాకి కూడా అంతే, రలయో రభేద అందుకే చంద్ర రేఖ చంద్ర లేఖ. అందువల్ల వేతాళ బేతాళ. బేతాళుడు అంటే రాక్షసుల కంటే గొప్పవాళ్ళు అండి వాళ్ళు, చాలా భయంకరులు, మహామహిములు ఉంటాయి వాళ్ళు. విక్రమార్కుడి దగ్గర బేతాళుడు లేడు, అలాంటి బేతాళుడు ఒక్కడుంటేనే విక్రమార్కుడు అంత గొప్పవాడు అంటే, ఇలాంటి బేతాళుడు చాలామంది ఉంటారు, వీళ్ళందరికీ రాజుంటాడు, ఇక మహాబేతాళుడని వీడొక రాజుంటాడు. అటువంటి ఒక బేతాళ తీర్థం ఒక తీర్థం ఉన్నది. ఆ తీర్థం యొక్క మహిమ రామేశ్వరం దగ్గర ఉన్న ఆ తీర్థ మహిమ చెబుతాను అన్నాడు ఆయన. కాస్త ఈ ఒక్కరోజు మీకోసం ఎక్కువసేపు ఉండలేకపోతున్నారు గురువుగారు, కొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పుకోవడం అనవసరం. ఈ బేతాళ తీర్థం గురించి రేపు చెబుతాను. ఈ ఒక్క పూటకి కాస్త తొందరగా ముగిస్తున్నందుకు ఏమనుకోకుండా ఒక్క భజన చేసుకుని వెళ్ళిపోదాం. సన్నుతి చేయవే మనస చెప్పరే ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని ఏ మీకు బెంగ పాడేవాడిని నేను బాగానే ఉన్నాను పాడంటరా అంటే ఏదో చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ పాపహారీ కృష్ణ మురారీ పాపహారీ కృష్ణ మురారీ సన్నుతి చేయవే మనస ఆపన్న శరణ్యుని హరిని మరులు గొల్లిపే సిరులు మేను మరులు గొల్లిపే సిరులు మేను
నిలువబోవే మనసా మరులు గొల్లిపే సిరులు మేను నిలువబోవే మనసా స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సన్నతి చేయవే మనసా ఆ పన్న శరణ్యుని హరిని చక్రధారి కౌస్తుభగారి చక్రధారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సన్నతి చేయవే మనసా ఆదిదేవుని పాద సేవా ఆదిదేవుని భవపయోధికి నావా ఆదిదేవుని పాద సేవా భవపయోధికి నావా పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా శేషశాయిని మోక్షప్రదాయిని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నతి చేయవే మనసా చక్రధారి కౌస్తుభహారి చక్రధారి పాపహారి కృష్ణ మురారి పాపహారి కృష్ణ మురారి సన్నతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నతి చేయవే మనసా సన్నతి చేయవే మనసా.